ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ,
ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ. నారాయణ నారాయణ, మీరు మీ ఆత్మబంధువులారు, ఈరోజు ఇక్కడ సందర్భం ఈ దేశం ఏకాదశికి ప్రతి సంవత్సరం సఖివేడుకలు గీతా భవన్లో పెట్టారు.
ప్రతి సంవత్సరం కూడా భీష్మ ఏకాదశికి సఖివేడుకలు గీతా భవన్లో అది మీటింగ్ పెట్టారు. కానీ ఈ పేరు చేకూరి లక్ష్మీపతిరాజు గారు, ఇంటి పేరు చేకూరి వారు, వీరి పేరు లక్ష్మీపతిరాజు గారు. ఈయన కొమ్మల హై స్కూల్లో రైటర్గా జాయిన్ అయ్యి సుమారు 38 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉప్పూరు గ్రామంలో రిటైర్ అయ్యారు. 38 సంవత్సరాలు సర్వీస్ చేశారు. వీరి పేరు చేకూరి లక్ష్మీపతిరాజు గారు. వీరి ధర్మపత్ని పార్వతమ్మ గారు, పార్వతి గారికి మన భక్తులందరికీ బాగా పరిచయం. ఇక్కడ సత్సంగ సమావేశంలో భగవాన్ గురించి ప్రవచనం చేస్తూ ఉంటారు. ఈ చేకూరి లక్ష్మీపతిరాజు గారి ధర్మపత్ని పార్వతి గారు. పార్వతి గారి గురించి మీకు అందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడు మనం ఇక్కడ మీటింగ్లు పెట్టమన్నాయి, ఎప్పుడు అడగ ఏ సందర్భంలో అని అడగడాలి. కానీ భీష్మ ఏకాదశి రోజుని మీరు మీటింగ్ పెట్టారు అంటే కోరిక మీద ఇంచేత సెక్రటరీ ఇక్కడ చించినాయనికి ఇక్కడ రావాల్సి వచ్చింది. కానీ వచ్చే సంవత్సరానికి మటుకి భీష్మ ఏకాదశిలోని చించినాడలో నుంచి గీతా భవనం కట్టి నిర్మించిన దానికి అనిచేసి మనకి ఈ రోజు ఇక్కడ భక్తులకు సుమారు 100 మందికి పొద్దున భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉంటున్నాడు. వారి అమ్మాయి టీచర్గా పనిచేస్తాడు పోలూరు గ్రామంలో. పనిచేసి వారి కుటుంబం పూర్వం కంటే ఆర్థికంగా, సాంఘికంగా, ఈ ఎకనామిక్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ పూర్వం కంటే వారు ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చారు. సాంఘికంగానే ఆర్థికంగానే చాలా అభివృద్ధిలోకి వచ్చారు. పూర్వం కంటే వాడి కుటుంబం యొక్క ఆర్థిక స్థాయి కూడా బాగా పెరిగింది. అంచేత ఈ చేకూరి లక్ష్మీపతిరాజు గారు కోరిన మీద మనం ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేశాం. వారు పదవి ఎడమన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభ ఇక్కడికి ఏర్పాటు చేశాం. చేకూరి లక్ష్మీపతిరాజు గారిని మీకు పరిచయం చేయడం కోసం వారిని వచ్చి ఇక్కడ నిలబడమన్నాం. ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి గురించి 2 మాటలు చెప్పి సబ్జెక్టులో ప్రవేశిస్తాను. భీష్ముడు పరమ పవిత్రుడు, మహాభక్తుడు, మహావీరుడు. ఒక మనిషిని పవిత్రుడు, వీరుడు, తర్వాత జ్ఞాని, అన్నీ కూడా అన్ని వైభవాలు ఒక మనిషిలో. బ్రహ్మచారి, స్వచ్ఛంద మరణం గల, ఆయన మరణం కోరుకుంటూ వస్తాం. కానీ 5000 సంవత్సరాలు జీవించి ఆయనకు మరణం రాదు. ఆయన కోరుకుంటేనే మరణం వస్తుంది, లేకపోతే ఆయన శరీరానికి చావులేదు. అనేక ఆయనకి వివాహం లేదు. ఆయన ఇంటికి ఆయనకి భీష్మ ప్రతిజ్ఞ చేసే, భీష్మ అంటే భయంకరమైన గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకి భీష్ముడు అనే పేరు వచ్చింది. కానీ ఆయన పేరు దేవవ్రతుడు, అది ఎవరికైతే తెలియదు. భీష్ముడి పేరు భీష్ముడు కాదు, దేవవ్రతుడు. ఆ భీష్ముడైన టైటిల్ అంటే భీష్మ ప్రతిజ్ఞ, భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నేను వివాహమే చేసుకోను అనేటువంటి గొప్ప ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి, భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడనే పేరు వచ్చింది. కానీ ఆయన పేరు భీష్ముడు కాదు, దేవవ్రతుడు. తర్వాత ఆయన రెండో వివాహం, భీష్ముడి తండ్రి రెండో వివాహం చేసుకున్నప్పుడు తండ్రి గారికి, తండ్రి గారి కొంత వయస్సు వచ్చాక గుడ్డితనం వచ్చింది. అక్కగారికి మొదట అక్కగారికి పెళ్లి అయిపోయింది. తాను పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఆవలో చూసి వాళ్ళు లేరని అనుకుని ఆవిడ గొప్ప ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో పిజిహెచ్డీ ఉంది. ఇంగ్లీష్ లో పిజిహెచ్డీ చూడండి, మైక్ చూడండి, ఇంగ్లీష్ లో పిజిహెచ్డీ ఉంది. ఆవిడ గొప్ప సౌందర్యం వచ్చి చదువు ఉంది, అన్ని అరగతి నుండి కూడా తండ్రి గారి బుద్ధితనం ఉంది కాబట్టి తనని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చారు. తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఎవరు ఉండరని పెళ్లి మానేసినప్పుడు ఇప్పుడు కూడా ఉండేవు. హైదరాబాద్ భక్తులు చాలా మందికి తెలిసి హైదరాబాద్ అయినప్పుడల్లా ఆవిడ చూడటానికి వస్తారు. ఆవిడకి ఆవిడ చేతితో తల్లిదండ్రులు పంపించారు సేవ చేసి. ఆవిడకి జీతం ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఆవిడకి వచ్చి పెన్షన్ ఆవిడకి ఎవరు లేరు, ఇంకా చూడవలసిన వారు ఎవరు లేరు. ఆవిడకి వచ్చి పెన్షన్ డబ్బు అంతా కూడా ఏదో భక్తి నిమిత్తము, వేద విద్యార్థి నిమిత్తము ఎవరు కూడా ఖర్చు పెడతారు. ఆవిడ సొంతంగా డబ్బు అక్కర్లేదు, ఆవిడ కోరికలు. ఇక్కడ భక్తులు తెలియకనే హైదరాబాద్ భక్తులు తెలిసేవాడు. ఆయన తండ్రి గారి గొప్ప జ్ఞాని అంటే ఆయనకి పాపం చివరి రోజు ఆయన ఇంగ్లీషు తెచ్చినారు. అసలు స్వగ్రామం అమలాపురం బందర కాలేజీలో చాలా కాలాలు ఇంగ్లీష్ లెక్చర్ గారు వచ్చి తండ్రి గారు ఇంగ్లీష్ లెక్చర్ గారు చేస్తే మధ్య వయసు లెక్చర్వాడికి కళ్ళు గుడ్డితనం వచ్చేస్తుంది. కళ్ళు గుడ్డితనం వచ్చేసాక ఉద్యోగం మానేసి హైదరాబాద్ నుంచి సెటిల్ అవుతారు. తర్వాత తండ్రి గారికి సేవ చేయడానికి, తండ్రి గారికి సేవ చేయడానికి ఈ వివాహం మానేస్తారు. అప్పటికి అక్కగారికి వివాహం అయిపోయింది, ఇంకా మన వివాహం చేసుకోకూడదని ఆవిడ కొడుకులు లేరానికి ఇప్పుడు కూడా బీస్ట్ లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నారని చెప్పడం కోసం చెప్తున్నారు. అయితే భీష్ముడు ఈ రోజున భీష్మ ఏకాదశి, కానీ శరీరం భీష్ముడు ఇలా ఇంచపెట్టలేదు, మన అష్టమిలో ఇంచపెట్టాడు. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ఇవాళ ఏకాదశి. అష్టమి రోజుని అదే పాండవులకి అందరికీ అనేక మంచి మాటలు చెప్పాడు. ఉత్తరాయణ కాలం వచ్చేసింది. తర్వాత భగవంతుడి సమక్షంలో విష్ణు మహాదేవుడు యొక్క విష్ణువు సమక్షంలో విష్ణు సహస్రనామాలు చెప్పారు. ఆయన చెప్పిన పద్ధతికి ఏ దేవుడి గురించి అయితే ఆయన విష్ణు ఆ దేవుడు దగ్గర నుండి సంతృప్తిపడ్డాడు, అది ఆయనలో విశేషం. కృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్రనామాలు ఎక్కడో చాటుని కాదు. దేవదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు పరబ్రహ్మ సమక్షంలో విష్ణు సహస్రనామాలు చెప్పారు. కానీ ఈ రోజు నేను చెప్పలేదు, ఆయన చెప్పటం పూర్తయి. ఈ రోజున భీష్మయాకాదశి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన చెప్పడం పూర్తి అక్కడ నారిపోయినాయి. ఈ రోజున భీష్మయాగ అష్టమ రోజులైన పేరు సాధించాలి. భీష్మయాకాదశి ఈ రోజున పేరు ఎందుకు వచ్చిందంటే ఈరోజు ఆయన మోక్షం పొందారు. అష్టమ రోజున శరీరం విడిచిపెట్టినా మోక్షం వచ్చిన రోజు, భీష్ముడికి మోక్షం వచ్చిన రోజు కాబట్టి ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి పేరు వచ్చింది. కానీ వాళ్ళ శరీరం మాట పడిపోయి వాక్కు పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిన అష్టమ రోజునే ఈరోజు ఏకాదశి ఆయన మోక్షం పొందారు, పరమఫలం పొందారు. అంటే భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. అంటే ఈరోజు చాలామంది భగవద్గీత అధ్యయనం
వారి విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తారు, తర్వాత ఉపవాసం చేస్తారు,
కొంతమంది రాత్రి జాగరణం చేస్తారు, ఈవేళ కొంతమంది నిర్జల ఉపవాసం చేస్తారు. మంచినీళ్ళు కూడా ఈవేళ పుచ్చుకోరు, దాన్ని నిర్జల ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే మనం అగ్నితోటి సంబంధం ఉన్న ఏమి తినకూడదు, అది ఉపవాసం. అత్తి పని తినవచ్చు, అది యాత్రికై తినవచ్చు, కానీ నిప్పుతోటి సంబంధం ఏమున్నా తినకూడదు. కొంతమంది ఈరోజు జలం కూడా పుచ్చుకోరు, మంచిని కూడా పిచ్చుకోరు, నిర్జల ఉపవాసం అంటారు. అది ఈరోజు ఆయన పరమ పొందించారు కాబట్టి, మోక్షం పొందారు కాబట్టి ఆయనకి అది ఈరోజు భీష్మ ఏకాదశి. ఈరోజు ఆయన పరమ పొందించారు కాబట్టి ఆయనకి భీష్మ ఏకాదశి అని
పేరు వచ్చిందో అది శరీరం నుంచి మటుకు ప్రాణం బయటికి వెళ్ళింది మటుకు అష్టమ రోజునే, నవమి దశమి ఈ రోజు నేను మోక్షం పొందినటువంటి రోజు. భీష్ముడు ఆయన కౌరవులైన చాలా ఆ దేహ ప్రారంభం రాను ఉన్నది రాక మానదు, పోనున్నది పోక మానదని వచ్చేదాన్ని మనం ఏం ఆఫ్ చేయలేం, వచ్చింది ఆఫ్ చేయలేము, పోయింది ఆఫ్ చేయలేం, పోయింది పోతా ఉంటుంది, వచ్చింది వస్తా ఉంటుంది. అలాగే భీష్ముడు ఆయన అంతా ఔన్నత్యం పొందినప్పటికీ కౌరవుల తరఫున ఆయన దేహ ప్రారంభాన్ని బట్టి కౌరవుల తరఫున యుద్ధం చేయవలసి వచ్చింది. అంటే డ్యూటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఈ రోజు కౌరవుల తరఫునే మన పాండవ యుద్ధంలో మహాభారత యుద్ధంలో అందరికంటే గొప్ప వీరుడు భీష్ముడు అనే అనే విద్యలని పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. యుద్ధం 18 రోజులు జరిగితే 10 రోజులు భీష్ముడు యుద్ధం ఆప్ చేశాడు కౌరవుల తరఫు. కానీ అందరి చేత కాటం రాగట్లాగా అది కూడా అందరి చేత మాటలు అనిపించుకున్నాడు. 10 రోజులు యుద్ధం ఆప్ చేస్తే అంత గొప్పగా యుద్ధం చేస్తే దుర్యోధన్ ఏమనుకున్నాడంటే భీష్ముడు చూసి పాండవ పక్షపాతి అనుకున్నాడు. అంత కష్టపడి కౌరవుల తరఫున పనిచేస్తే చివరికి మాట ఏంటంటే పాండవ పక్షపాతి అని వచ్చింది. కానీ ఆయన జాతకంలో ఆయన దురదృష్టం ఏంటంటే అంటే గొప్ప జ్ఞానం అయినప్పటికీ గొప్ప భక్తులైనప్పటికీ ఆయన దేహ ప్రారంభం ఎటువంటిదంటే ఆయన కృష్ణార్జున అంటే చాలా గౌరవం. ఆయన ఏ దేవుడిని ఆరాధించేవారు ఇంటి కదా ఆ దేవుడికి ఎదురుగుండా నిలబడి ఆ దేవుడి మీద బాణాలు వేసి యుద్ధం చేయవలసి వచ్చింది. అది ఆయన ఆయన కారణం. ఆయన ఇంటి దగ్గర కృష్ణుని ఆరాధించుకునేవారు మరి యుద్ధం దగ్గరికి వచ్చేప్పటికి కృష్ణుడికి ఎగనిస్తుగా బాణాలు వేయవలసి వచ్చింది. కానీ మన దేవుడికి ఎదురుకుండా బాణాలు వేయవలసి వచ్చిన మన దేహ ప్రారంభం ఎలా ఉందని కృష్ణార్జునుడికి వ్యతిరేకంగా ఆయన బాణాలు వేశారు. ఈ బాణాల వల్ల కృష్ణుని యొక్క బట్టలు కూడా చిరిగిపోయినాయి. అంటే అర్జునుని రక్షించడం కోసం ఆడిన మాట కూడా తప్పాడనేటువంటి అపవాదం కృష్ణుడికి వచ్చింది. అయినప్పటికీ ఆ భీష్ముడి జాతి కూడా ఆయన గొప్ప జ్ఞానం అయినప్పటికీ బాకీ జీవితం అందరి చేత మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. భగవంతుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయవలసి వచ్చింది. అది దేహ ప్రారంభం. అవి కొన్ని అలాగే మనిషి యొక్క జీవితం ఎప్పుడు కూడా బాహ్యంగా జీవితం చూసి ఎవరిని కొలవకూడదు. ఆ లోపల ఉన్నయం ఎటువంటిది, అందులోని ఔన్నత్యం ఎటువంటిది, అలా కొలవాలి. కానీ మనిషిని బాహ్య జీవితం బట్టి మనిషిని కొలవకూడదు. అరవింద్ ఘోష్ గారు ఎస్ఏ సంధ్యం గీత అని రాశారు. ఒక మనిషి ఇల్లు ఎలా కనిపెట్టాడంటే ఏ మ్యాన్స్ వాల్యూ డజ్ నాట్ డిపెండ్ ఆన్ వాట్ హీ లెర్న్స్ ఆర్ హిజ్ పొజిషన్ ఆర్ ఫేమ్ అని చెప్పాడు. ఒక మనిషిని బంగారం తోకను ఎలా ఇస్తారో తోకాన్ని బట్టి, అలాగే గజం బద్ద పెట్టి బట్టని ఎలా కురిస్తారో గజం బద్దర పెట్టి ఒక మనిషి యొక్క విలువ కనిపెట్టేటప్పుడు అతనికున్న గౌరవాన్ని బట్టి కానీ అతనికున్న అధికారాన్ని బట్టి కానీ అతనికున్న డబ్బుని బట్టి కానీ ఏ మనిషి యొక్క విలువ కొలవకూడదు. అతని హృదయం ఎటువంటిది, అతని హృదయ సంపద ఎటువంటిది, అతనికి దైవీ సంపద ఉందా లేదా అని లోపల మనిషి యొక్క హృదయంలో చూసి అతను అంతస్తు చూడాలి. కానీ బాహ్య జీవితాన్ని బట్టి చూడకూడదు. బాహ్య జీవితాన్ని బట్టి చూస్తే భీష్ముడి చెడ్డవాదం కింద మనకు వస్తుంది. ఆ లోపల హృదయంలో ఉన్న ఔన్నత్యాన్ని బట్టి మనిషి యొక్క విలువ కట్టారు. కానీ బాహ్య జీవితాన్ని బట్టి వారి డబ్బుని బట్టి వారి గౌరవాన్ని బట్టి ఇలా గజం బద్ద కొలిసి బాహ్య జీవితాన్ని బట్టి కొలవకూడదు. మనిషి యొక్క అంతస్తు ఏంటంటే ఇలా కొలవాలి అని ఎస్ఎస్ అంత జీవితం అరవింద్ ఘోష్ గారు చెప్పారు. ఆ లోపల జీవితం కొంతమందికి బయట జీవితం ఒక రకంగా ఉంటుంది, లోపల జీవితం ఒక రకంగా ఉంటుంది. బయట లోపల జీవితం నల్లగా ఉన్నా బయట జీవితం తెల్లగా కనిపిస్తూ ఉంటారు. అలా బయట జీవితం బట్టి మనిషి యొక్క విలువ కట్టకూడదు. ఇవందరూ నేర్చుకోవాల్సిన విషయమని అరవింద్ ఘోష్ గారు చెప్పారు. అంటే ఒక మాట మాట్లాడినప్పుడు కానీ ఒక పని చేసేటప్పటికీ ఆ మనిషి యొక్క హృదయం ఏమిటిది, దాన్ని బట్టి ఆ మనిషి అక్కడ ఎందుకు, అతని హృదయం ఎలా ఉంది, అతని మాట తీరేంటి, అతను ఇతరుల యొక్క క్షేమం ఎంతవరకు కోరుతున్నాడు అనేటువంటి లోపల జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క విలువ కట్టాలి. కానీ బాహ్య జీవితాన్ని బట్టి, బాహ్య ఆడంబరాలను బట్టి ఏ మనిషి యొక్క జీవితాన్ని కొలవకూడదు. భర్త గజిన భర్త పెట్టి కొలిచినట్టని అరవింద్ ఘోష్ గారు ఎస్ఎస్ అంది గీతగా చెప్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ జ్ఞానం యొక్క వైభవం చాలా జ్ఞానం చెప్తాడు ఎవరు, భీష్ముడు. నీతుడికి నీతి శాస్త్రం చెప్పాడు, జ్ఞానం చెప్పాడు, భక్తి శాస్త్రం చెప్పాడు, అందరూ తరించడానికి విష్ణు సహస్రనామాలు చెప్పాడు. అందరూ తరించడానికి అనగా అందరూ మనిషి తరించడానికి విష్ణు సహస్రనామాలు కూడా భీష్ముడు చెప్పాడు. అంటే డబ్బుకి జ్ఞానానికి ఒక తేడా ఉంది. డబ్బుకి జ్ఞానానికి తేడా అంటే, మన డబ్బు ఇతరులు పంచిపెడుతున్నాం అనుకోండి, కొంత డబ్బు తరలిస్తుంది మన దగ్గర ఉన్న డబ్బు. జ్ఞానం అలా కాదు, ఇచ్చే కొద్ది పెరిగిపోతుంది, ప్రేమ కూడా ఇచ్చే కొద్ది పెరిగిపోతుంది. ఇప్పుడు నాకున్న జ్ఞానం మీకు కొంత పంచిపెడుతున్నా అనుకోండి, మీకు పంచిపెట్టే కొద్ది పెరిగిపోతుంది. అలాగే నాకు మీ పట్ల ఉన్న ఆప్యాయత, మీ పట్ల ఉన్న ప్రేమ, నాలో ఉన్న ప్రేమ మీకు కొంత పంచిపెడుతుంది అనుకోండి, ఆ ప్రేమ ఇచ్చే కొద్ది పెరుగుతుంది. డబ్బు అలా కాదు, నా దగ్గర డబ్బు, నా దగ్గర 10 రూపాయలు ఉంటే మీకు 5 రూపాయలు ఇచ్చేస్తే నా దగ్గర ఇంకా 5 రూపాయలు ఉంటాయి. డబ్బు తరగొచ్చు, ఇతరులకు ఇచ్చే కొద్ది డబ్బు ఎంతో కొంత తరగొచ్చు, కానీ జ్ఞానం ఇచ్చే కొద్ది జ్ఞానం పెరుగుతుంది, ప్రేమ కూడా పెరుగుతుంది. నేను మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంటే మీ హృదయంలోని ప్రేమ పెరగదు, పెరుగుతుంది. అలాగే జ్ఞానం గురించి మీకు నాకు తెలిసిన జ్ఞానం బీష్ము ఎలాగైతే వాళ్ళకి చెప్పారు ఇక్కడ పాండవుడు కానీ, అలాగే నాకు తెలుసుని జ్ఞానం మీకు ఏదైనా చెప్తున్నాను అనుకోండి, కొంతవరకు పెరుగుతుంది కానీ పెరగదు. జ్ఞానం యొక్క పద్ధతిది, ఆప్యాయత పద్ధతిది, ప్రేమ యొక్క పద్ధతిది, ధనం యొక్క పద్ధతి అది, ఇది తేడా ఉంటుంది. అయితే పుణ్యం వస్తుంది, పుణ్యం సరే సరే, అది జ్ఞానం అంటే జ్ఞానం తరిగే వస్తువు కాదు, ప్రేమ తరిగే వస్తువు కాదు. అంటే మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి మంచి గుణాలు ఉండొచ్చు, అంత మాత్రం చదివాడు పవిత్రుడు కాదు, గుణవంతుడు మాత్రమే. ఇది మీరు రాసుకోండి, ఒక మనిషికి మంచి గుణాలు ఉండొచ్చు, మంచి గుణాలు ఉండి మాత్రం చదివాడు పవిత్రుడు కాదు, గుణవంతుడు. అంతే పవిత్రుడు నూటికి నూరిపాళ్ళు, ఎవరైతే స్వార్థం లేదు వాడొక్కడు మాత్రమే పవిత్రుడు. ఈ పవిత్రుడు అనే శబ్దానికి అది ఒక్కడికే తగ్గుతుంది. ఆ మనిషి లాల బహదూర్ శాస్త్రి గారి పవిత్రుడు అంటే ఊరికే నాలుగు మంచి గుణాలు నటించే దాని పవిత్రులని కాదు, కొంతమంది పైకి మంచి గుణాలు నిజంగా ఉండొచ్చు, నూటికి నిలిపాలు స్వార్థంగా ఉంటారు. కొంతమంది సిగరెట్లు కాల్చరు, చెట్లు కాల్చరు, సినిమాకి వెళ్ళకపోవచ్చు, మామూలు బాహ్యంగా చూస్తే మర్యాదస్తులుగా ఉంటారు, లోపల మట్టుకు నూటికి నిలిపాలు స్వార్థంగా ఉంటారు. వాళ్ళు ఎవరు పవిత్రుడు కాదు, మంచి గుణాలంటే గుణవంతుడు అంతే. నూటికి నిలిపాలు ఎవరు ఎవరైతే స్వార్థం లేదు వాడి మాత్రమే పవిత్రుడు, గుణవంతుడు ఎవడు పవిత్రుడు కాదు. గుణాలు ఉన్నా లోపల కుళ్ళిపోయి ఉంటారు కొంతమంది, బాహ్యంగా బాగానే కల్పిస్తూ ఉంటారు, లోపల శుభ్రంగా కుళ్ళిపోయి ఉంటారు. అది ఏ సబ్జెక్టు మీరు బాగా అర్థం చేసుకోవటంలో అది విడదీసి మనం ఎనాలిసిస్ చేసి అర్థం చేసుకోవాలి. మీరు సబ్జెక్టును జాగ్రత్తగా ఫాలో అవుతాయి అంటే మీరు ఎలా కూర్చున్న వాళ్ళలో కూర్చున్నట్టుగా మీకు ఆత్మజ్ఞానం కలిగి అయితే దానికి బుద్ధి సూక్ష్మతి కూడా, బుద్ధి కూడా కొంత మనం అప్లై చేస్తూ ఉండాలి. ఈరోజు భీష్మ ఏకాదశి కాబట్టి ఈ 4 మంచి మాటలు మనం చెప్పుకున్నాం. మీరు అంటే ఇవాళ మనం అవతార పురుషుని గౌరవిస్తున్నాం, రామకృష్ణ పరమహంసని గౌరవిస్తున్నాం, రమణ మహర్షిని గౌరవిస్తున్నాం, లేకపోతే వశిష్ఠుని గౌరవిస్తున్నాం, మరొకరిని మొదలని గౌరవిస్తున్నాం. ఎందుకు గౌరవిస్తున్నాం అంటే వాళ్ళ ద్వారా ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం బాగా వ్యక్తమైంది కాబట్టి. అంటే ఏ స్వార్థపు ఎన్ని మంచి గుణాలు ఉన్నా స్వార్థ పరిధి నుంచి ఇక్కడ ఉన్న భగవంతుని తాలూకు శక్తి వ్యక్తం అవుతారు. వాడికి ఎంత అధికారం ఉన్నా సరే ఎంత డబ్బు ఉన్నా సరే ఎవడైతే తన నిస్వార్థ నూటికి నిలిపాడు నిస్వార్థ పరుడు వాళ్ళలోంచి ఆత్మజ్ఞానం ఆత్మశక్తి ఇతరులకి వాళ్ళు ఉన్న వ్యక్తమవుతా ఉంటుంది కానీ లేకపోతే లోపల భగవంతుడున్న వాడి శక్తి వ్యక్తం కాదు. రమణ మహర్షి గారు మాట చెప్పేవారు, నాలో ఏమి ఉందో మీలో కూడా అదే ఉంది, మీలో లేనిది నాలో ఏమున్నాయి. అయితే మనం అందరూ ఆయన ఎందుకు గౌరవిస్తున్నాము, ఎందుకు గౌరవిస్తున్నాయంటే ఆయన హృదయంలో ఉన్న శక్తి ఆయన హృదయంలో ఉన్న జ్ఞానం ఆ ఉపాధి ద్వారా వ్యక్తం అవుతాయి. ఆయనలో ఏదో ఉందో మనలో కూడా అదే ఉన్నమాట నిజమే. కానీ ఇంచేత మనలో ఉన్నది ఇతరులకి ఏమి ఉన్న ఉన్నమాట నిజమే, మనకి తెలియటలేదు అని చెప్పి ఇతరులకి వ్యక్తం కావటాలని. అయ్యా పరమ పవిత్రుడు కానీ పరమ పవిత్రుడు ఎవడైతే ఉన్నాడో వాడి ద్వారా అనేది ఈశ్వర యొక్క శక్తి ఎంతో కొంత వ్యక్తం అవుతా ఉంటుంది. సరే ఇక్కడ నేను గురించి రెండు మాటలు చెప్తాను. రమణ మహర్షి గారు నేనేమన్నా చిన్న గ్రంథంలో ఒక చిన్న వాక్యం ఉంది, మీరు ఈ స్థూల బుద్ధి ఉన్నవాడు ప్రాణాయామం చేయటం యోగాభ్యాసాలు అది అంశమే స్థూల బుద్ధి అన్నవాడుకు అవసరం, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి అక్కర్లేదు ప్రాణాయామం అక్కర్లేదు. సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు ఆ వాక్యాన్ని కనుక మననం చేస్తుంటే వాడికి అందుకోవాల్సింది అందుకుంటూ ఉంటాడు లోపల, వాక్యాన్ని మననం చేయాలి. అంటే ఉదాహరణకి నేను ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు అన్నాడు. వాక్యం చదివేసి పుస్తకం ఆధార పడేస్తాం. ఏదో మనం భోంచేసేటప్పుడు అన్నం తిన్నప్పుడు ఈ పచ్చిమిరకాయ మొక్కలు ఆ మొక్క తాలింపు సరిగ్గా వచ్చినప్పుడు తీసి అవసరం పడేస్తున్నాం. ఇంకా ఆ వాక్యం చదివేయటం ఆ వాక్యము దేవుడు అయి ఉన్నది. ఆ వాక్యము ఒక మహాత్ముడు హృదయంలో నుంచి వచ్చింది. అందరూ ఏదో ఉంటుందో పరిశీలన వదిలేసి ఊరికే చదివేసి అవసరం పడాలి. ఇంచేదైనా వాక్యం మీద మనకు గౌరవం లేదు. ఆ వాక్యానికి తన తూకం తెలియదు మనకు. మీరు 1000 రూపాయలకి అయితే చంటిపిల్లడికి ఇవ్వండి, ఎలా చూస్తే ఎలా చూసి తింపేసి అవసరం పడేస్తాడు. ఏం చేస్తుంది దాని విరివి తెలియదు. అలాగే మనకు కూడా వాక్యం విరివి తెలియక ఎలా పడేస్తాం. అలా మనకి సబ్జెక్ట్ అర్థమవుతాయంటే మనకు బాగుపడతాయంటే మనం బాగుపడాలనుకుంటే మనకు బాగుపడే యోగ్యత ఉంటే వన్ సెంటెన్స్ ఈ జనప్, వన్ వరడి జనప్, వన్ లుక్కి జనప్, వన్ టచ్ జనప్. ఒక వాక్యం చాలు, ఒక మాట చాలు, వన్ వరడు ఈ జనప్. నేను ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. అంటే మన అందరిలో ఒక నేను ఉంది, మన అందరిలో ఒక నేను ఉంది, మనందరిలో ఒక నేను ఉంది. కానీ మనం సత్యాన్వేషికులం కాదు. ఏదో కాశీ వెళుతున్నాం రామేశ్వరం యాంత్రికంగా తిరుగుతున్నాం. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో యంత్రాలు ఎలా తిరుగుతాయో మనం కూడా యాంత్రికంగా తిరిగి అరుణాచలైనా కాశీ అయినా రామేశ్వరం అయినా యంత్రం తిరిగినట్టు తిరగటమే కానీ ఏ బొమ్మలను అక్కడెక్కడ తిప్పడం తప్పించి లోపల ఏదైతే ఉందో దాని మీదే గురి పెట్టి దాని ఎరుకలోకి రావాలి. తర్వాత భాష్యంగా ఏమి సాధించిన ఎంత స్వప్నంతో సమానం అనే బుద్ధి మనకు లేదు. సత్యాన్వేషకుల మట్టికి మనం భక్తులే ఎంతో కొంత భక్తి ఉంది నేను కాదంటాం లేదు. మీరు గంటల తరబడి శ్రవణం చేస్తున్నారు కానీ సత్యాన్వేషకుల మట్టికి కాదు. లోపల సత్యం వాళ్ళు దాన్ని అన్వేషించడం చేస్తుంది. దానికోసమే మన జీవితం వెచ్చిస్తున్నామా, మన మాట ఎలా ఉంది, చేత ఎలా ఉంది, తరం తరం లోపల చూసుకుంటూ ఉంటుంది. ఈశ్వర అంతర్యామి ఏమే వాసుదేవ కృష్ణ ఏంటి దేవుడు దేవుడు ఈశ్వరుడు 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 అందరిలోని ఈశ్వరుడు ఈశ్వర సంకల్పాన్ని బట్టి ఇదంతా నడిచిపోతుంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం రాగిపోయినా అంతా ఈశ్వర సంకల్పం అంటే ఈశ్వరుడు 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 అంటే ఈశ్వరుడు ఎక్కడుంటాడు అయ్యా అని అడిగాడు అర్జున్. ఏంటి ఎక్కడుంటాడు వాడు, వాడు ఎక్కడ ఉంటాడో చెప్పకుండా ఈశ్వర సంకల్పంతో నడిచిపోతుంది ఈ గొడవలన్నీ. ఈ సృష్టి అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. ఏ జీవుడు స్వతంత్రుడు కాదు, ప్రతి వాడు పరతంత్రుడే, వాడే ఆడిస్తున్నాడు. ఈ దేహాల్లోని జీవకూటంతో ఈశ్వరుడు ఆడిస్తున్నాడు. మరికి మనం బొమ్మలు, జీవకూటంతో బొమ్మలు మాత్రమే. ఈశ్వరుడు 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 అంటే ఏంటో వాడు అడ్రస్ చెప్పన్నాడు. వాడు అడ్రస్ చెప్పమంటే వాడి అడ్రస్ ఎక్కడ చెప్పమంటావా? ఇవన్నీ వాడి అడ్రస్ ఏంటంటే అందరూ నీ హృదయమే వాడి అడ్రస్ అన్నాడు. నీ హృదయమే వాడి అడ్రస్, మెయిన్ అడ్రస్ ఆడే. నీ హృదయమే వీడి మెయిన్ అడ్రస్. మరి వైకుంఠం మాట ఏంటి? కైలాయ ఐదు బ్రాంచ్ ఆఫీసులు అన్నాడు. దివారాన్ని పోస్ట్ ఆఫీస్ అక్కడ హెడ్ ఆఫీస్ ఒకటే ఉంటుంది. మిగతా చాలా చోట్ల ఉంటాయి పోస్ట్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ మీదకి ఒకటే ఉంటుంది. నీకు అర్థం వచ్చిందా? అలాగే హెడ్ ఆఫీస్ ఏంటంటే మీ ఉన్న కైలాసం ఉంది, వైకుంఠం ఉంది. అందుకని ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడంటే కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, అరుణాచల్లో ఉన్నాడు, కృష్ణుడు చెప్పలేదు. అందరు హృదయాల్లో అంతర్యాములుగా ఉన్నాడే. మెయిన్ అడ్రస్ అదే, అందరు హృదయాల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే నీ హృదయంలో ఉన్నాడని చెప్పు. మరి కైలాసంలో దేవుడు ఉన్నాడు, వైకుంఠంలో దేవుడే అని బ్రాంచ్ ఆఫీసులు అవి అని ఇవన్నీ తర్వాత కులం. అడ్రస్ మెయిన్ అడ్రస్ నీ హృదయం. అయితే హృదయంలోకి మనం తొంగి చూసుకోవటం లేదు. ఆ లోపల ఏం జరుగుతుంది? అలా వాచింగ్ లేదు. మన ఇంద్రియాలు మనస్సు ఏం చేస్తాయంటే ఇంద్రియాల ద్వారా రోజు బయటకు వచ్చేస్తాడు. అసలు దానికి లోచూపు లేదు, ఆ పరిశీలన లేదు, ఆ వాచింగ్ లేదు. దానికి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే వాక్కులో ఒక వాక్ తపస్సు లేదు, మనకి శారీరక తపస్సు లేదు, మానసిక తపస్సు లేదు, ఏ తపస్సు లేదు. ఎంతసేపు బాహ్య జీవితం బాహ్య జీవితం బాహ్య జీవితం కొడకని లోపల చూపు లేదు, అంతర్దృష్టి లేదు. పోనీ విషయాలను అటువంటి ఇప్పుడు నేను నేను అని అంటున్నాం. ఇది రమణ మహర్షి గారు ఏం చెప్పారు? నీ లోపల ఒక నేను ఉంది, నీ లోపల ఒక నేను ఉంది. ఆ నేను ఎక్కడి నుంచి వస్తానంటే, ఎక్కడైతే ఈశ్వరుడు నీకు అంతర్యాముగా ఉన్నాడో, కృష్ణుడు ఏదైతే నేను ఎక్కడో చెప్పాడో అక్కడి నుంచి ఇది వస్తాను. ఈ నేనే తలంపు అక్కడి నుంచి. ఇప్పుడు నేను నేను అనేది నిజం కాదు, అదొక తలంపు. భగవంతుడు నేను ఉన్నానని చెప్పాడు చూడండి, ఆ నేను నిజమే. ఏ వర్గంలో చెప్పాడో ఆ నేను నిజమే. ఇది విడికి నేనే, ఆ నేను చేరి అక్కర్లేదు. దేహం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, తర్వాత దేవుడు ఉన్నాడే లేదా సంశయం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. తాను ఉన్నానో తనకు తెలుస్తూ ఉంటుంది. అంటే తాను ఉన్నానని ఆ నేనికి అసత్యంతో తాగుతూ లేదు. మన హృదయాన్ని ఎక్కడైతే భగవంతుడు ఈశ్వరు అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు, ఆ నేనికి అసలు అసత్యముతోటి సంబంధం తాదాక్ష్యము లేదు, దేహముతోటి తాదాక్ష్యము లేదు, బుద్ధితోటి తాదాక్ష్యము లేదు, మనస్సుతోటి తాదాక్ష్యం లేదు, ఏ క్షేత్రాలతోటి ఏ లోకాలతోటి సంబంధం లేదు. తాను ఉన్నానని తనకు తెలుస్తూ ఉంటుంది. అది దుఃఖం లేకుండా ఉండటం మాత్రమే కాదు, ఆనందంలో శాంతిలో ఊగిసిలాడుతూ ఉంటుంది అయ్యా. అతిదా నేను. ఆ నేనికి అసత్యంతో అసత్యంతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నంత కాలం, కొన్ని కోట్ల జన్మ ఇటువంటి శరీరాలు, కొన్ని కోట్ల శరీరాలు మొయ్యాలి మనం. నువ్వు దేవుడు ఏదో బంధిస్తున్నాడు అనుకుంటున్నావు. దేవుడు ఈ లోపలన్నా నేనని దేవుడు కల్పించలేదు, కృష్ణుడు చెప్తాడు. బట్టి ప్రకృతి కల్పించింది, నీ గుణాలు కల్పించాడు. నీ లోపల నేను దేవుడు కల్పించాడు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అది కల్పించలేదు, నీ గుణాలు, ఈ ప్రకృతి, అజ్ఞానం, అవిద్య అది కల్పించింది. ఈ నేనుకి నేను ఏదో ఆ పని చేశాను, ఈ పని చేశాను, అక్కడ అది సాధించాను, ఇక్కడ ఇది సాధించాను నువ్వు అనుకుంటున్నావు. నేను అనుకోమని నీ లోపల హృదయంలో భగవంతుడు చెప్పాడని అడిగాడు రమణ మహర్షి గారు. వచ్చాడు నీ బుద్ధి మంచి కాక అలా ఎడుస్తున్నావు. ఇప్పుడు మీరు ఏదో మంచి పని చేశాను, కూడా అక్కడ అది సాధించాను, ఇక్కడ ఇది సాధించాను. దేవుడు నిన్ను అనుకోమన్నాడు, దేవుడు అనుకున్నాడు అనుకోలేదు. అనుకోమని నువ్వు అనుకుంటున్నావు. ఏం చేద్దనుకుంటున్నావు? నీ ఆలోచన మంచిది కాదు, మాట మాట ఒక మాట సరైన మాట రాదు, ఆ బిహేవియర్ ప్రవర్తన మంచిది కాదు. అసలు నీకు రాంగ్ థింకింగ్ ఉంది, నీకు రాంగ్ బిహేవియర్ ఉంది. అందుకే ఇవన్నిటిని బట్టి దాన్ని బట్టి నువ్వు అది సాధించాను ఇది సాధించాను నువ్వు అనుకుంటున్నావు. అంతేకాని దేవుడు నువ్వు అనుకోలేదు, నువ్వే నీ ఈ గొడవలను నువ్వే కల్పించుకుని దేవుడు చేశాడు దేవుడు చేశాడు అనుకుంటున్నావు. అతడు సత్యానికి, ఆ నగ్న సత్యానికి, ఆ మేక చూతికి, నువ్వు అనుకుని గొడవలకి, నీకు వచ్చే ఊహలకి, నీకు వచ్చే తలంపులకి, నీ శరీరానికి సంబంధించిన చావులకి, నీ శరీరానికి సంబంధించిన పుట్టుకలకి, నువ్వు అనుభవించే అదృష్టానికి, నువ్వు అనుభవించే దురదృష్టానికి, ఆ లోపల అసల సత్యానికి, ఆ మేక చూతికి విషయమంత ఈ సంబంధం లేదు, చింత ఆకంత కూడా సంబంధం లేదు. నీ పిచ్చని బట్టి నువ్వు అలా అనుకుంటున్నావు. ఇసుమంత ఈ సంబంధములే అంటే నీకు లోపల నుంచి బాగా అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఉంటే అంతరం దగ్గర లేకపోతే ఏమీ లేదా. ఈ నేను ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తే వాక్యము కూడా మంత్రముతోటి సమానమై ఉన్నది. వాక్యము కూడా రామకృష్ణ శివ అనుకుంటున్నాము. ఈ దేవుడే చెప్పి ఒక మహాత్ముడు ఒక మహర్షి అవతార పురుషుడు చెప్పిన వాక్యం కూడా దేవుడితో సంబంధం. ఎంచేదంటే దేవుడు వాక్యం కూడా దేవుని మాట కూడా దేవుడితో సమానం. ఏంటంటే దేవుడు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పడు. అయితే ఆ మాట ఏది దేవుడు ఏ మాట చెప్పో అందులో ఆయన హృదయం ఉంటుంది, ఆయన అనుగ్రహం ఉంటుంది, ఆయన గ్రేస్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ మాటను ధ్యానం చేస్తున్నారో, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారో, దేవుడు ఏ దేవుడు మీ ఏ హృదయంలోనూ దేవుడు మీకు అది చెప్పాడో అక్కడికి నెమ్మది ఈ మనస్సు జరిగి లోపలికి వెళ్ళిపోతాం. దాని ధ్యానం యొక్క ఫలం. మీరు మమ్మల్ని ధ్యానం చేయొచ్చు, మనస్సు నిలబెట్టాలి, లేకపోతే ఏదో ఏదో రకరకాలుగా ధ్యానం చేయొచ్చు, లేకపోతే నాసికాగ్రంగా ధ్యానం చేయొచ్చు. అలా వాక్యాన్ని ధ్యానం చేస్తే వాక్యం మిమ్మల్ని పోకం పెంచి మీకు లోపలికి తీసిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేనుంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. ఇప్పుడు ఈ నేనేంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 పార్టీలు, ఇప్పుడు అక్క చెడు 4 ఉంటే 3 పార్టీలు ఉంటాయి. మీరు చూడండి లోకంలో దేశంలో పార్టీలు మాత్రం కాదు, 90 పార్టీలు ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 పార్టీలు. మీకు అర్థం వచ్చిందా? ఇప్పుడు మనకి ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు. ఈ ఇష్టాలు అయిష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి తిరిగిలు ఎక్కడే మాయ ఉంది. ఈ నీళ్ళు ఎంత ఎక్కడ పెట్టాడంటే ఇష్టాలు ప్రతి మనిషికి కదా. నేను చెప్పి మాట్లాడి మీరు ఊరికే తల ఒప్పి మీరు ఇంటికెళ్ళి తోక వేసి చేసుకోండి. ఇంటికెళ్ళి మీరు చూసుకోండి ఈ మాటలే ఎంతవరకు సత్యం ఉంది. మన అనుభవానికి నాకు ఇష్టం ఉంది, అయిష్టం ఉంది. ఇష్టం ఎక్కడి నుంచి వస్తుంది? ఇష్టాలు అయిష్టాలు హృదయంలో ఉన్న సత్యము లేదు. సత్యములో ఇష్టం లేదు, అయిష్టం లేదు. ఈ ఇష్టం అయిష్టం ఎక్కడేస్తోంది? దేహంతో తాదాత్యం పొంది ఆ నేననే తలంపు నుంచి ఇష్టం వస్తుంది, అయిష్టం వస్తుంది. శరీరం చనిపోతే చనిపోయిందనుకుంటుంది, శరీరం వస్తే శరీరం పుట్టిందనుకుంటుంది. మీకు అర్థమవుతుంది? మీకు ఎవరికైనా అన్ని కలిసి వస్తున్నాయి అనుకోండి, అన్ని కలిసి వస్తాను చాలా బాగుందని మా పరిస్థితి అనుకో. ఆయన ఎవరు అనుకుంటున్నారు? అదృష్టంతో తాదాత్యం పొందిది ఈయనే. దురదృష్టంతో మీకేమైనా దురదృష్టి ఎప్పుడు అదృష్టం ఉంది? ఒకసారి దురదృష్టం వస్తుంది, ఆ దురదృష్టంతో తాదాత్యం పొందిది నేనే. నేను గొప్ప గొప్ప పూజలు చేసి జపాలు చేసి గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి అవి చేసి ఇవి చేసి గొప్ప లోకాలకు వెళ్ళిపోవాలని చెప్పేది కూడా ఈ దొంగడే నిజానే నిజానే ఈయనే. తర్వాత నేను అంత ఇతరుల చేత అందరి చేత పొగిడించుకోవాలి, ఇతరుల అందరి చేత నేను గౌరవాలు పొందాలి, ఇతరులందరి చేత మన్నలు పొందాలి అనుకునేది ఈ నేనే. ఆయన చేత నువ్వు మంచి లోకానికి వెళ్ళిపోవాలనుకున్నా, ఏదో అదృష్టవంతుని నువ్వు అనుకున్నా, లేకపోతే దురదృష్టవంతుని అనుకున్నా, నీ దేహయాత్ర అనుకూలం జరుగుతున్నా ప్రతికూలం, ఈ అన్ని అనుకుని అసలు సత్యం ఏమీ అనుకోదు. ఇవన్నీ అనుకుని ఒకటి ఉంది నీకు, అదే మిథ్యా నేను. అది ఏది నువ్వు కాదో అతి దేహంతో, ఏ మనస్సు నువ్వు కాదో, నువ్వు కాని దానితో అన్నిటితో ఇది తాదాత్యం పొందుతుంది. ఏది? ఈ నేను. అంటే దీనికి అసత్యంతో తాదాత్యం అలా ఉంటుంది కాబట్టి ఈ నేను ఉన్నంతకాలం నీకు పుణ్యాలు పాపాలు, స్వర్గాలు నరకాలు, స్నేహాలు విరోధాలు ఇవన్నీ తప్పబోయ్యా. ఇది ఉంటే అంతా ఉంది. ఆ నేను పోయిందనుకో, ఆ నేను పోయిందనుకో, ఇప్పుడు మనకు దేహం నిగ్గట్లో ఉన్నాం గార్డెన్ దగ్గరలో. గార్డెన్ దగ్గరలో ఉండగా మనకు పుణ్యం పాపం లేదు, దేవుడు ఉన్నాడా లేదా అని మేమే అంశలేదు. సత్యమే అసత్యమే మేమే అంశలేదు. ఇది ధర్మమా ఇది అధర్మమా అని మేమే అంశలేదు. కానీ మనం ఉన్నాం లేదంటే మనం ఉన్నాం. కానీ ఎలా ఉన్నాం? దుఃఖం లేకుండా ఉన్నాం. కానీ ఎలా ఉన్నాం? దుఃఖం లేకుండా ఉన్నాం. ఒక దుఃఖం లేకుండా ఉంటే సరిపోదు, ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. మీకు అర్థం వచ్చిందే? దుఃఖం లేకుండా ఉండటం సరిపోదు. గాఢ నిద్రలో కూడా దుఃఖం లేకుండా ఉన్నాం. అలాగనేది ఫైనల్ స్టేట్ కాదు. ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. ఆనందం ఎటువంటిదంటే మీరు మన ఇంద్రియాలకి మన బుద్ధికి అందదు. ఆనందం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మీకేమని తెలుస్తుందంటే దానితో సమానమైన ఆనందం కానీ దానితో మించిన ఆనందం కానీ ఈ భూమి మీద కానీ ఇతర లోకాల్లో కానీ ఎక్కడా లేదు. దీనికి ఫైనల్, దీనికి మించిన ఆనందం, దీనితో సమానమైనది ఎక్కడా లేదని సంగతి ఎవరు శాస్త్రం యొక్క సహాయం అక్కర్లేకుండా, మీకు డిక్షనరీ సహాయం అక్కర్లేకుండా, మీకు అనుభవేత వైద్యం అది మీ అనుభవంలోకి వస్తున్నది. అది అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, ఇంద్రియాలకు అందదు, దేనికి అందదు. కానీ లోపల మీకున్న అనుభవానికి అందుతుంది. ఇట్ ఈస్ టు బి రియలైజ్, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. అది మీకు తెలుస్తా ఉంది, మీకు అనుభవంలోకి వచ్చాడు మీకు తెలుస్తా ఉంటుంది. స్పష్టంగా ఇతరులు చెప్పట్లేదు, ఇది తెలుస్తూ ఉంటుంది మీకు. మీ అంతటా మీకే అది తెలుస్తూ ఉంటుంది. మీకు బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా మీకేం అనిపించదు, అసలు ఏమీ అనిపించదు. ఎంచేది అనుకూలంగా నిజ్యానేనికి, ప్రతికూలంగా ఉన్నా నిజ్యానేనికి, ఈ జన్మ పునర్జన్మలైనా నిజ్యానేనికి, అంటే లోపల ఎంతో నిజ్యానేనికి. దాన్ని మనం విడిచిపెట్టలేకపోతాం. దాన్ని ఎందుకు నిజ్యానేనని, దేహగతమైన నేనని, ఈ మనోగతమైన నేను ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నామంటే అదే మనము అనే అలవాటు ఈనాడిది కాదు. కొన్ని లక్షల జన్మించేస్తాము ఈ అలవాటు. దాన్ని డౌట్ చేయటం లేదు, దాన్ని షేక్ చేయలేకపోతున్నాం. ఎవరు ఎంత చెప్పినా అది బయటికి పోవటం లేదు. మా ఎంత బలీయముగా ఉన్నది. మా ఎంత బలీయంగా ఉంటుందంటే మనం ఒకసారి చాలా జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటాం, చాలా కేర్ఫుల్గా మాట్లాడాలనుకుంటాం. ఒకసారి పొరపాటు మాట్లాడేస్తున్నారు. స్వామి వివేకానంద కూడా ఒకసారి ఏదైనా పొరపాటు మాట్లాడితే మీరు ఎక్కడైనా మాట్లాడితే పొరపాటు తర్వాత ఆయనకి ఇంటికాడ తెలిసింది. మనం పొరపాటుగా మాట్లాడు ఎవరి గురించి అయితే పొరపాటుగా మాట్లాడాలి, ఇంటికి నేను ఎక్స్క్యూజ్ చేయను అని చెప్పొచ్చు. అది పెద్దవాళ్ళ లక్ష్యం. ఇంకేత వివేకానందుల వాడు పొరపాటు మాట్లాడాలంటే మాయ బలీయమైనది ఆ నోటంటే ఆ మాట ఆ మాయ పలికించేస్తున్నది. మాయ బలీయమైనది. వాళ్ళు ప్రత్యేక వాళ్ళు ఇంటికి వెళ్ళి రోజునే కనిపిస్తాయని సారీ అని చెప్పొచ్చు. ఇంకా వాడు అలా మాట్లాడతాడంటే ఏమి చెప్పలేదు. బాయ్ మాయ బలీయమైనది. ఆ మాయ ఒకసారి అలాగే మనం ఎంత పాండిత్యం ఉన్నా, మనకి ఎంత తెలివితేటలు ఉన్నా, ఆ మాయ మనకి మీ బలీయంగా చేస్తాను హృదయంలోకి వెళ్ళలేదు అక్కడికి. వాడి తెలివితేటలు, వాడి తెలివితేటలు ఉండొచ్చు, వాడి బిహేవియర్ మంచి నా హృదయంలో డెప్త లోతులోకి వెళ్తానికి అది సరిపోడు, తూకం సరిపోదు. మాయ పట్టుకుని ఆడించేస్తుంది. అది మాయ దారిస్తుంది కానీ మనం వెళ్ళాం అని చెప్పి నీకు బ్రహ్మేతరంగా కృష్ణుడు గీతలో 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సాధనా శ్లోకం చెప్పాడు. అద్భుతమైన శ్లోకం బ్రహ్మార్పణం అని చెప్తాడు. ఎంత అపూర్వం, వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, చార్మింగ్ ఎక్స్ప్రెషన్. ఎలా చెప్తాడంటే మీరు ఈ లోకం వేరు, దేవుడు వేరు అనుకుంటున్నారు. ఈ లోక రూపంలో ఉన్నటువంటి దేవుడే అది వేరు, ఇది వేరని ఎక్కడెక్కడ విడదీసేస్తున్నారు. మీరు దేవుని పూజ గదికే పరిమితం చేస్తారు. బయట ఎలా ఉన్నా ప్రవర్తి, ఎలా మాట్లాడినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, అలా వెళ్ళి ఇచ్చాం కాదు. ఇదంతా బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మ. మీరు చూచేది బ్రహ్మం, మీకు కనిపించేది బ్రహ్మం, కనపడదు ఇదంతా బ్రహ్మమే. మీకు అర్థమయ్యేది బ్రహ్మం, మీకు అర్థం కానిది కూడా బ్రహ్మమే. మీకు తెలిసేది బ్రహ్మం, మీకు తెలియంది కూడా బ్రహ్మమే. అంత బ్రహ్మం అంటే ఆ బ్రహ్మమే. ఈ బ్రహ్మము సృష్టి లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు కూడా బ్రహ్మం ఉంది, ఇప్పుడు బ్రహ్మం ఉంది. ఈ సృష్టి అంతా లయ అయిపోయిన తర్వాత కూడా ఆ బ్రహ్మం ఉంటుంది. దానికి కళ్ళు లేవు, దానికి చేతులు లేవు, దానికి ఇంద్రియాలు లేవు. అది సజీవమైనది, సజీవమైన సృష్టి లేనప్పుడు కూడా ఆ బ్రహ్మం ఉంది. మీరు బ్రహ్మ, మీకు బ్రహ్మానుభవం కావాలంటే ఆయన ఉదాహరణ చెప్పారు, బ్రహ్మేతరంగా ఏది చూడకూడదు. మీరు బ్రహ్మముకు బ్రహ్మంగా మీరు ఏది చూడకుండా ఉంటే బ్రహ్మములో ఐక్యమయ్యే శక్తి పరమేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. ఎలాగంటే ఆయన చెప్తాడు, హోమం చేస్తారు. మామూలుగా యజ్ఞాలు అయి చేసినప్పుడు హోమం చేస్తారు. హోమం చేసినప్పుడు అగ్ని బ్రహ్మము, అగ్ని ఉంటుంది కదా, అందులో నెయ్యి హోమం చేస్తారు. ఆ నెయ్యి బ్రహ్మము గరిటితో చేస్తారు. ఆ గరిటి బ్రహ్మము, మీకు అర్థమవుతుంది, గరిటి బ్రహ్మము చేసేవాడు బ్రహ్మము. ఈ యజ్ఞం ఎవరిని ఉద్దేశించే వచ్చి ఉద్దేశం చేస్తున్నారు, వాడి బ్రహ్మము, వాడు బ్రహ్మము. ఆయన చేయగా నువ్వు ఇలాగా నువ్వు చేసేది బ్రహ్మము, నువ్వు ఎవరి గురించి చేస్తున్నావో అది బ్రహ్మమే, నువ్వు దానికి వాడే పనిముట్లు అది బ్రహ్మమే. అంతా బ్రహ్మముగా చూసి బ్రహ్మేతం, ఇది బ్రహ్మముకి భిన్నంగా, బ్రహ్మముకి వేరుగా నువ్వు ఏది చూడకుండా ఉండగలిగితే నీకు తెలియకుండా నువ్వు బ్రహ్మంలో అయిపోతావు అని చెప్పాడు గీత. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? నీకు నేను ఒక అట్టుపండి ఇస్తా అనుకోండి, అట్టుపండి నేను ఎల్లం ఇచ్చాను అచ్చిపండి అంటాను. ఆ ఎల్లం బ్రహ్మం అని తెలియదు, ఇక్కడ ఇచ్చిన వాడు బ్రహ్మం అని తెలియదు. నీకు అచ్చిపండి ఎలా వచ్చింది? నీ సొంతవాడికి అచ్చిపండు, అచ్చిపండి నీకు ఎలా వచ్చింది? నీకు ఎలా, నీకు అచ్చిపండు అని వచ్చే అచ్చిపండు బ్రహ్మం. ఎవరైతే తీసుకుంటున్నారో అది బ్రహ్మం. అత్తిపండు బ్రహ్మం, ఇచ్చేవాడి బ్రహ్మం, పుచ్చుకునేవాడి బ్రహ్మం, నీకు నీకు అర్థమవుతుంది, ఇవ్వటం బ్రహ్మం. ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు లేవు అనే బుద్ధి నువ్వు ప్రాక్టీస్ చేస్తే, అది కల్టివేట్ చేస్తే బ్రహ్మములు ఐక్యమవుతావు. కొంతమంది ఒక అట్టిపండు ఎవరికైనా ఇచ్చి 100 అట్టిపండు గర్వం పెంచుకుంటారు. ఏం చేయదు, లేని బుద్ధి, సెపరేట్నెస్. వాళ్ళు ఆరోగ్య బయటకు దీనికి ఏదో కొంత పుణ్యం రావచ్చు, కానీ లోపల కుళ్ళిపోతూ ఉంటావు, నీకు తెలియదు. ఇచ్చేవాడు బ్రహ్మం, పుచ్చుకునేవాడు బ్రహ్మం. నువ్వు ఏ వస్తువుకి ఇస్తేనే వస్తువు బ్రహ్మం, ఇవ్వటం అనే క్రియ బ్రహ్మం. ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు లేవు. అది నీకు ఆ బుద్ధి కనుక నీకు ఇస్తే ఏది శ్రమ లేకుండా నువ్వు బ్రహ్మం. బ్రహ్మకర్మ సమాధి, బ్రహ్మకర్మ సమాధి అంటే కర్మలో కూడా మనం ఏం చేస్తున్నాం, పూజ గదికి పరిమితం. నువ్వు చేసే పనులు కూడా బ్రహ్మంలో, పని బ్రహ్మం. నువ్వు బ్రహ్మం, పని బ్రహ్మం, చేసే చేయబడేది బ్రహ్మం. ఒకవేళ నువ్వు ఏదో వారికొప్పకారం చేస్తే నీకు ఆరెవరు, ఆరు బ్రహ్మమే. ఇలాగ నీకు బ్రహ్మ, ఆ బ్రహ్మీ బుద్ధితోటి నువ్వు స్థితిలో అలాగే నువ్వు లోకాలకు సంబంధించిన పనులు కూడా నువ్వు బ్రహ్మముని చూస్తూ అలా పని చేస్తుంటే బ్రహ్మములో ఆయత్యమవుతావు. ఇది ఒక స్కిల్. ఇది అయితే మనకు భగవంతుని మీద గౌరవం లేదు కాబట్టి ఆయన చెప్పిన మాట మీద కూడా గౌరవం, మనకి భగవంతుని మీదే గౌరవం లేదు. గౌరవం లేనప్పుడు భగవంతుడు చెప్పిన వాక్యం మీద కూడా మనకి గౌరవం ఉండదు. ఆయనే గౌరవంతో ఆయన చెప్పిన మాట మీద గౌరవం ఉంటుంది. అంతస్తు మనకి తెలియకపోవటం అని ఏం చేద్దాం, ముందు రాంగ్ థింకింగ్, ఆ థింకింగ్ రాంగ్ థింకింగ్, రాంగ్ బిహేవియర్. కానీ ఎక్కడికక్కడ సెపరేట్నెస్కి అలవాటు పడిపోయాం, ఎక్కడికక్కడ సెపరేట్నెస్కి అలవాటు పడిపోయాం. మనం ఇదంతా బ్రహ్మం అనేది తెలియకపోవటం వల్ల, బ్రహ్మముకి నువ్వు భిన్నంగా ఉన్నంత కాలం, నువ్వు బ్రహ్మముకి భిన్నంగా ఉన్నంత కాలం నీ మీద బలీయం, మాయ బలీయంగా పనిచేస్తుంది. నేను ఆడికి అచ్చిపండి ఇచ్చాను అంటున్నారు, నీకు నీకు అచ్చిపండి ఎవడు ఇచ్చాడు? నీకు అచ్చిపండి ఎవడు ఇచ్చాడు? నీకు ఎవడు ఇచ్చాడు అచ్చిపండు? అంటే బ్రహ్మము ఆ బ్రహ్మనేందు మీకు ఆ బ్రాహ్మణ స్థితి రావాలంటే ఇలా కనుక చేస్తే మీకు అర్థమవుతుందా? మీరు శరీరం ఉండగానే అంటే శరీరం జీవించి ఉండగానే మీ దేహానికి మరణం రాకముందే బ్రాహ్మణస్థితి పొందుతారు. మీ దేహానికి మరణం రాకముందే బ్రాహ్మణస్థితి పొందుతారు. అదేం చెప్పారు అంటే మృత్యుతో సంబంధం లేదు. ఉపనిషత్తుల భాషలో చెప్పాలి, ఎవరైతే బ్రాహ్మణస్థితిని పొందాడో వారి దేహానికి చావు వచ్చినప్పుడు కూడా వారికి చావు కనపడదు. ఎవరికైతే చావు కనపడదో వారికి పునర్జన్మ లేదు. నువ్వు నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని హృదయంలో ఉన్న దేవుడు ఎంత ప్రేమవంతుడో ఎంత జ్ఞానవంతుడో ఎంత సర్వజ్ఞుడో ఎంత శక్తివంతుడో నీ అహంకారాన్ని పెట్టుకుని ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఒకవేళ ఇతరులకి వ్యక్తం చేయాలని ఎలా సాధ్యమవుతుందో అయ్యా? అది సాధ్యమా? అంటే ఈ మన హృదయంలో ఏదైతే మనకు నేను కదా, ఈ నేనే తలంతే, ఈ నేనేది తలంతే. ఇప్పుడు మీరు తెలివితేటలు ఉన్నాయనుకోండి, ఊరికి అనుకుందాం, ఉన్నారైపోయినా అనుకుందాం అనుకోండి, తెలివి చెప్పుకోవాలని కూడా మీరు తెలివి చెప్పుకోవాలంటే ఊరుకోరు. ఆయన కూడా తెలివి వాళ్ళు అన్నారు. మీరు తెలివి చెప్పుకోవాలంటే వాళ్ళు ఊరుకోరు. మీరు ఎవరైనా తెలివి తక్కువని తెలివి చెప్పు నిజంగా తెలివి చెప్పుకోవాలని ఊరుకోరు. ఉందనుకోండి, మన అందరం తెలియదు, మీరు అందరం తెలియని వాళ్ళు తెలియగల వాళ్ళే అనుకుందాం, మరి నిద్రలో ఉండదు మీ తెలివితేటలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మీ నిద్రలో ఉండగా తెలివి చెప్పుకోడు తెలివితేను తెలివేనుడు సమానమే. నిద్రలో ధనమంత్రి పేదవాడు సమానమే, అధికారం ఉన్నవాడు అధికారం లేనివాడు సమానమే. నిద్రలో అందరూ సమాచారం అందరూ సమానంగా ఉంటారు. అప్పుడు మీ తెలివితేటలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? లోపల మీ హృదయంలో ఉన్న హెడ్ ఆఫీసులో ఉన్న దేవుడు జాగ్రత్త పెట్టి ఉంచాడు. మళ్ళీ దొంగలేని మిజ్జానేరు దేహంలోంచి మిజ్జానేరు అక్కడి నుంచి లోపల నుంచి మన గాఢ నిద్ర ఈ లోపల నేను నిద్రలో సరిగ్గా మెదుకు వచ్చే ముందు హృదయంలో ఉన్న హృదయంలో ఉన్న నేను తలంపు మనకి మెదుకు రాగానే నేను తలంపు వచ్చి శిరస్సులో విజృంభిస్తుంది. హృదయములో నిద్రలో దేవుడు హెడ్ ఆఫీసులో జాగ్రత్త పెట్టి ఉంచి హృదయంలోంచి మనిషి మెదుకు రాగానే హృదయంలోంచి శిరస్సులోకి వచ్చి ఆ నిజానికి నీ తెలివితేడలో నీ పుణ్యం నీ పాపం పట్టిపోని ఇచ్చేస్తే పగ తీసుకొస్తా ఉంటుంది. అది జరిగే దశ. నిద్రలో ఎవడో నేను మంచివాడు మంచివాడు అనుకోడు, చెడ్డవాడిని చెడ్డవాడు ఎవడో నేను చెడ్డవాడిని అనుకోడు. మీకు అర్థమవుతుందా? దురాత్ముడు ఎవడో నేను దురాత్ముడు అనుకోడు, మహాత్ముడని మహాత్ముడు. ఈ మంచిని చెడ్డలని హెడ్ ఆఫీసులో దాసేసి ఉంచుతారు. నీకు మెరుగు రాగానే నీ తెలివితేటలు పట్టుకోరా బాబు అని నీకు ఇచ్చేస్తారు. నువ్వు మోసూది బజార్లో తిరుగుతూ ఉంటావు. జరిగే సంఘటన ఎంత తెలివైనవాడని నిద్రలో ఉండగా నేను తెలివైనవాడని ఎవడు అనుకోడు. ఎందుకంటే ఆ దగ్గర లేదు కదా దేవుడు జాగ్రత్త పెట్టేశాడు తెలివితేట. మరి మెరుగు రాగానే దానికి ఇచ్చాడు ఈ సంచంత భుజాన్ని వేసుకొచ్చేస్తాడు. ఈ సంచంత భుజాన్ని వేసుకు తిరుగుతూ ఉంటాడు. అంటే ఈ లోపల ఉన్నటువంటి అసత్యముతోటి మనకి తాదాత్యం ఉన్నంత కాలం మీకు అర్థమవుతుందా? సత్యము తెలుసుకోలేము. అసత్యముతోటి మనకి తాదాత్యం ఉన్నంత కాలం అంటే మనం కానిది ప్రతిదీ అసత్యమే. మనం కాని దానితో ఎంతకాలం అయితే మనకు తాదాత్యం ఉంటుందో అంతకాలం సత్యం మనకి తెలియబడదు. అంటే బ్రహ్మ కర్మ సమాసం. అంటే నువ్వు చేసి పనిలో కూడా బ్రహ్మమును చూస్తా అంటే ఈ నేనుగా ఏదైతే వ్యక్తమవుతుందో అది అణిగిపోతుంది. అప్పుడు బ్రహ్మమే నీకు తానుగా వ్యక్తమవుతుంది. అది నీ కడసారి జన్మ, అది నీ కడసారిది. ఇలా సాధన చేసి చూడవని భగవంతుడు అర్జునుడికి నారాయణుడు నరుడికి ఓ సలహా చెప్పాడు. ఇది అపూర్ణమైనటువంటి ఇది సాధనా భాగం. ఈ నాలుగో అధ్యాయం జ్ఞాన యోగంలో కాదు. మీ శోకం మీరు కూడా సార్ బాగా మననం చేసుకోండి. ఇది నాలుగో అధ్యాయంలో 24వ శ్లోకం. మీరు ఎందుకంటే భగవద్గీత పుస్తకాలు ఉంటే చూసుకోండి, 4వ అధ్యాయంలో 24వ శ్లోకం. ఈ శ్లోకాన్ని మీరు బాగా అర్థం చేసుకుని మనసును తిప్పుకుంటా ఉండండి, మీకు ఎంతో కొంత బ్రహ్మభావన కలదు. మనం ఏం చేస్తున్నాం, ఆ గదిలో ఉందని పూజ గదిలో ఉందని చెప్పి దేవుడు బయటకు వస్తే మనం ఇష్టం ప్రవహిస్తున్నాం. నువ్వు చేసే కర్మలంతా కూడా బ్రహ్మను చూస్తూ అలా పనిచేస్తుంటే నీకు బ్రహ్మ కర్మ సమాధి. కర్మ చేస్తున్నప్పుడు కూడా నీకు సమాధి స్థితిలోనే ఉంటావు. ఇప్పుడు కృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు కూడా సమాధి స్థితిలోనే ఉండేవాడు. కృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు కూడా సమాధి స్థితి, ఎప్పుడు సమాధి స్థితి, సహజ సమాధి స్థితి. అని చెప్పి నువ్వు వచ్చింది పోయింది, శరీరం వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది, అహంకారం వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది. అలా మనస్సు ఇవాళ మనస్సు మనకు రేపు ఉండదు, ఇవాళ మనస్సు వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది, పైకి దిగిస్తూ ఉంటుంది కింద పడతా ఉంటుంది. యూనిఫారంగా ఎప్పుడు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో సమానంగా ఉన్న సత్యం ఒకటి నీ హృదయంలో ఉంది. దాని తాలూకు ఎరిక, దాంతో నీకు తాదాప్యం పొందితే ఇప్పుడు దేహంతో మనస్సుతోటి ఇంద్రియాలతో తాదాప్యం ఎలా పొందుతున్నావో లోపలటువంటి హృదయంలో అటువంటి పరమాత్మతోటి ఆ ఈశ్వరుడితో కనుక నువ్వు తాదాప్యం పొందితే అప్పుడు ఈశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అయ్యా అప్పుడు దుఃఖం అంటే పోవటం కాదు, నీకు ఆనందం నూటికి పాళ్ళు ఆనందం నీకు అనుభవంలోకి వస్తుంది. దుఃఖం పోవటమే కాదు, ఆనందం కూడా నీకు అనుభవంలోకి వస్తుంది. ఆనందము బ్రహ్మ, అట్టి ఆనందం నీకు చేకూరినప్పుడు దేవుడు ఉంటే ఏంటి, దేవుడు లేకపోతే ఏంటి, లోకం ఉంటే ఏంటి, లోకం లేకపోతే ఏంటి, నువ్వు ధనవంతుడు అయితే ఏంటి, ధనవంతుడు కాకపోతే ఉండి, ఇవన్నీ ఇవన్నీ సారం లేని విషయాలు. ఇవన్నీ చెరిగ్గల్లో రసం తీసేసిన తర్వాత చెరుకు తిప్పి పెట్టుకూడదు, నీకు ఆనందానుభవం కలిగాక లోకం గొడవలు కూడా అటువంటి. లోకాన్ని చెరుకు తిప్పిని చూసినప్పుడు చెరిగ్గల్లో రసం అంతా తీసేసి చెరుకు పుప్పిని తీస్తే నీ కళ్ళతో చెరుకు తిప్పిని తీసినప్పుడు ఎలా ఉంటుందో, ఈ లోకాన్ని చూసినప్పుడు కూడా నీకు అలాగే ఉంటుంది. ఎప్పుడు ఈ ఈ దేహగతమైన నేళ్ళలోంచి నువ్వు విడుదల పొందినప్పుడు బ్రహ్మ కర్మ సమాధి. నువ్వు చేసే పనులు కూడా బ్రహ్మను చూస్తూ నేర్చుకో. నాకు నేనేదో మూర్చిని ధ్యానం చేసుకుంటున్నాను, నామాలు చేసుకుంటున్నాను, లేదా ఏదో రూపాలను ధ్యానం చేసుకుంటున్నాను, ఇది నాకేమైనా ఉపయోగపడుతున్నాను. ఒక భక్తుడు భగవాన్ అడుగుతున్నాడు, తప్పకుండా ఉపయోగపడుతుంది. ఉపాసన వల్ల మనసుకి ఏకాగ్రత ఏర్పడుతుంది. ఉపాసన, ఉపాసన అంటే సమీపంగా కూర్చో. ఉపాసన అంటే ధ్యానాన్ని కూడా ఉపాసన అంటారు, ధ్యానం చేయటం కూడా, ఒక మంత్రాన్ని జపించడం కూడా ఉపాసన అంటారు, మంత్రాన్ని జపించడం కూడా ఉపాసన. మీరు ధ్యానం ఎటువంటి ఫలితం ఇస్తుందో జపం కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. జపం కూడా అంతే జపం చేయగా చేయగా అదే మీరు నేను ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. ఎప్పుడు కూడా లోపల నీకు నోట్లో జపం జరిగింది, ఏదో నామం, వెంకటేశ్వర నామం, నారాయణ నామం, అంటే నేను ఎవడన్నా విచారణ చేయగలిగితే సరే సరే, లేకపోతే నువ్వు జపము ధ్యానము, ఆ జపము ఏదైనా మంత్రం తీసుకో, నామం తీసుకో, ఆ నామం ఎందు నీకు గౌరవం ఉండాలి. ఆ నామాన్ని తీసుకుని జపిస్తున్నా నీకు మనసుకి ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత రావటమే కాదు, ఆ దేవుడి నువ్వు చేస్తున్న జపం భగవంతుని యొక్క సన్నిధానంలోకి తీసుకువెళ్ళటానికి సహకరిస్తుంది. అయితే జపం ఎలా చేయాలి, యాంత్రికంగా చేయకూడదు, గౌరవంగా చేయాలి. అది గౌరవంగా చేయాలి. భగవంతుని వాడు నువ్వేం ఏ జపం అయితే చేస్తున్నావో, ఏ దేవుడి పేరైతే చేస్తున్నావో, ఆ దేవుడి మీద నూటికి రూపాయలు సజీవుని విశ్వాసం పెట్టుకుని నువ్వు చేస్తే, సజీవం విశ్వాసం పెట్టుకుని నువ్వు కనుక చేస్తే జప ఫలితం, ఆ జప ఫలితం నీకు వస్తుంది. జప ఫలితం కూడా అమృత అనుభవం, నీకు జప ఫలితం అనుకోండి నీకు అమృత అనుభవం కలుగుతుంది. అప్పుడు కూడా మనస్సు పాచిపడిపోతుంది. నువ్వు నిరంతరము జపిస్తున్నావు అనుకో, అది భగవాన్ చెప్పారు కదా. ఇప్పుడు శవం కాలుతూ ఉంటాం, శవం కాలేటప్పుడు ఆ శవం బ్యాలెన్స్లో ఉంటుందని కర్రలు పెట్టి పొడుస్తారు, కర్ర పెట్టి అటు ఇటు పొడుస్తూ ఉంటారు. అంటే శవం ఎటు అటు ఇటు ఒరిగిపోకుండా ఈ కర్ర పెట్టి పొడుస్తూ ఉంటారు. ఓ పక్కన ఈ కర్ర కూడా కాలిపో శవాన్ని పొడుస్తూ ఉంటుంది, ఈ కర్ర కూడా కాలిపోతూ ఉంటుంది. శవం కాలుతూ ఉంటుంది, శవాన్ని పొడిచే ఈ కర్ర కూడా కాలిపోతూ ఉంటుంది. అలాగే ఈ నేననే తలంపు ఎక్కడ నేననే నేను ఈ నేననే తలంపు గురించి విచారణ చేస్తాంటే అది మిగతా తలంపుని అన్నింటినీ పోగొట్టి ఆ నేననే తలంపు కూడా చివరికి పోతుంది సాధన పడుతుందా అప్పుడు నువ్వు మిగులుతావు. అంటే ఇప్పుడు ఏదిగా ఉన్నావో అదిగా మిగిలిపోతావు. లేదా అంటే కల్పించుకుని గొడవలను వదిలేస్తావు, కల్పితం కల్పితే. అయితే కృష్ణుడి గీతలో చెప్పాడు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉండటానికి లేకపోవటం అంటే లేదు, లేనిదానికి ఉండటం అంటే లేదు. అర్జున ఇది నిశ్చయం, దిస్ ఈజ్ సర్టైన్ అని చెప్తాడు. నువ్వు లేనిదాన్ని ఉండే ఉందనుకున్నా, నువ్వు అనుకున్నా ఉండదు. ఉన్నదాన్ని లేదు 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 అనుకున్నది ఉన్నది లేకుండా పోదు, అది అనుభవంలోకి రావాలి. ఇదంతా డ్రీమ్ స్టఫే. నీకు అదృష్టంలో డ్రీమే, దురదృష్టంలోనే డ్రీమే. ఈ నామరూపాలన్నీ ఉడికే మాయ యొక్క ఆట ఇది, మాయ ఆడుకునే ఆట ఇది అంతా. అంటే ఏ రూపంలో ధ్యానం చేయగా చేయగా నీ మనస్సు ఏమవుతుందంటే నీ మనసులో వ్యతిరేక తలంపులు ఆగిపోతాయి. నువ్వు ఏ దేవుడి గురించి జపం, ఏ నామైతే నువ్వు స్మరిస్తున్నావు ఆ నామం ఒకటే ఉంటుంది, అది కూడా తలంపే. ఇతర తలంపులు అది ఆపు చేస్తుంది, ఆపు చేయటం నీకు ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత నీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ ఏకాగ్రత కూడా నువ్వు పవిత్రులు అవటానికి నీకు సహకరిస్తుంది. ఏకాగ్రత ఆ ఏకాగ్రత నీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ పవిత్రత నీకు ఎప్పుడైతే వచ్చిందో మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి విజృంభించడం ఆగిపోతుంది. మా ఎటువంటిదంటే అబ్బా ఈ గొడవ ఇరించుకున్నావరా అనుకుంటా ఉంటుంది మనం. ఆ మాయ ఏం చేస్తున్నట్టుంది, ఆ గొడవ రూపంలో రాకుండా ఇంకో గొడవ రూపంలో వచ్చి దూరస్తున్నట్టుంది మీ బాప. నా మాయని జయించడానికి ఎవడకరమయ్యా అర్జున అన్నాడు. నా అనుగ్రహం లేకుండా, నా దయ లేకుండా, నా కరుణ లేకుండా ఎవడతారని, నా మాయని ఎవడు జయించగలడు? అంటే ఇప్పుడు గొడవ వదిలించేసుకుని అయిపోయిందనుకుంటాడు. ఆ సేమ్ గొడవే ఆ రూపంలో రాకుండా, అవతారంలో రాకుండా, రూపం మూర్తి పూర్వపు గొడవ ఇలా వచ్చిందని తెలియకుండా దాని రూపం మార్చేసి దాని బిహేవియర్ మార్చేసి కొత్త రూపంలో వచ్చి ఇది మాయి కానీ చాలా గొప్పగా ఉందనుకుంటావు. మళ్ళీ సరిగ్గా గోతుల నుంచి తెలిసి ఆ గోతులు పడతాను, అది ఆ గొయ్యి ఇంకా లోతుగా ఉంటుంది. మాయ యొక్క మాయ అంటే నీకు ఏం అర్థం అవటం లేదు. మా యొక్క తాంతు ఇలా ఉంటుంది అన్నాడు భగవంతుడు. నీ చేసి నీ తెలితేటల వల్ల గోతిలో ఉంచి నువ్వు బయటకు రాలేవు. టీబీ వదిలించుకునే వెంటనే టీబీ రూపంలో మళ్ళీ రెండోసారి క్యాన్సర్ రూపంలో రావచ్చు, ఇంకో రూపంలో రావచ్చు. సేమ్ మళ్ళీ ఆరో అని నీకు తెలిసింది అయిపోయింది కదా ఈ గొడవ. మరి ఆ గొడవ ఇంకో గొడవ మార్చి దాని వేషం మార్చి ఇంకా మెరిసిపోతూ మెరిసిపోతూ ఇంకో రూపంలో వస్తుంది. మాయ ఇట్టిది, ఈ మాయని ఎవరు జయించగలరు? ఎవరైతే నా అనుగ్రహాన్ని సంపాదించారో, ఎవరైతే నా దయకు పాత్రుడయ్యాడో వాడు మాత్రమే ఈ మాయలోంచి బయటికి రాగలను, కానీ ఇతరులకు సాధ్యము కాదు. వేషాలు మారుస్తూ ఉంటుంది, రూపాలు మారుస్తూ ఉంటుంది, అది వస్తూ ఉంటుంది. ఏమి మా ఇట్టిదే మీకు చెప్పడానికి వీలు, వేషాలు మారుస్తూ ఉంటుంది, రూపాలను మారుస్తూ ఉంటుంది, కానీ ఏదో రూపం అది మాయలు కాలినట్టుగా నీకు వస్తుంది, వచ్చి నేను మళ్ళీ పతనం చేస్తుంది. కాళ్ళు బాడి చేసుకోవడం కాబట్టి పరమానందయ్య గారి శిష్యులు ఏం చేస్తున్నారని అడిగితే చేసిన పొరపాట్లన్నీ సవరించుకుంటున్నామని చెప్పారు అసలు వాళ్ళు. ఏదో బడ్జెట్ పొద్దునైతే ఏం చేస్తున్నారు అబ్బాయిలు పరమానందయ్య గారి శిష్యులు అడిగేవారు, నేను చేసిన పొరపాటును సవరించుకుంటున్నామని వరకు అంటే మళ్ళీ ఆరున్న కూడా మనుషులతో అడిగి ఏం చేస్తున్నారు అబ్బాయి అంటే చేసిన పొరపాట్లు సవరి అది రోజు ఇదే పని అడగ. మనం కూడా పరమానందయ్య గారి శిష్యులు, అది గురువు గారు అడుగు ఏం చేస్తున్నారు అబ్బాయి అంటే చేసిన ఏంటి కారోజు పొద్దున్న అడుగు మీరు ఏం చేస్తున్నారు అబ్బాయి చేసిన పొరపాట్లన్నీ సవరించుకుంటారు. ఏ రోజు నుంచి సమాధానం అంతే అదే సమాధానం. అది నీకు అది ధ్యానించి నువ్వు ఏ రూపాన్ని అయితే మీరు ఏదో రూపాన్ని ధ్యానం చేయాలి, అరుణాచలేశ్వరుడు మరొకడో మరొకడో ఏ రూపాలైనా ధ్యానం చేయొచ్చు. అది ధ్యానం చేయగా చేయగా చింతింత కృప పడ అరుణాచలేశ్వరుడు నిన్ను చింతించగా 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 కాన్స్టెంట్గా విసుగు లేకుండా, లేదా ఇంకోటి విసుగు విరామం లేకుండా లేదా విసుగు మనిషి సాగరికి విసుగు కట్టింది. కొంతమంది ప్రతి మాటకి విసుగు పొందుతారు, అది రజోగుణ లక్షణం. కొంతమందికి జరుగుబాటు కోపాలు ఉంటాయి, ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా విసుగు తలగా ఉంటారు, అది రజోగుణానికి కోపం. అది రజోగుణానికి గుర్తుంది. ప్రతి చిన్న విషయానికి తరగ సత్వగుణం లేకుండా ఎవరికి తోకం పెరగదు. సాత్వికులు ధాన్యులు, సాత్వికులు ధాన్యులు బైబిల్లో ఉంది, సాత్వికులు ధాన్యులు వారి లోకమును స్వాతంత్రించుకుందరు. ఈ లోకంలో ధన్యులు ఎవరంటే సత్వగుణం ఉన్నవాళ్ళు మాత్రమే. సాత్విక ఈ సృష్టి అంతా వారిదే. సాత్వికులు ధాన్యులు వారు వారి వారు స్వాతంత్రించుకుందరు అంటే వాళ్ళు ఏ దేశంలోకినా ఏ ప్రాంతమేగినా ఈ దేశం మనదే, ఈ ప్రాంతం మనదే, ఈ ఇల్లు మనదే అనేటువంటి భావన వాళ్ళకి ఎక్కడవుతుంది. సాత్వికులు ధాన్యులు వాళ్ళకి లోతు పెరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వాళ్ళ జ్ఞానాన్ని అన్వేషించ వాళ్ళే జ్ఞానం ఇచ్చి వరిస్తుంది. భగవంతుని చింతించగా చింతించగా ఆయన కృప మన మీద వర్షిస్తుంది, ఆయన కృప మన మీద వర్షిస్తుంది అంచేది. అడిగిన పేరు దడపగానే పట్టి లాగితివి నీ మసి మక్కలు దూరు ఎవరు అరుణాచల అంటే నోడుతోటి పిలవటం కాదు అయ్యా, ఈ తెలివితేటలతో పిలవటం కాదు, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి పిలవటం కాదు. నీ ఉరవులోంచి కనుక ఆర్తి కనుక అసలు జ్ఞానం అనేది ఎప్పుడు పైనుంచి పోసేది కాదు, కుంకుడికాయ పులిసిలాగా అది లోపల నుంచి ఊరేది. జ్ఞానం అనేది ఎప్పటికైనా లోపల నుంచి రావాలి, అది ఊరేది, పైనుంచి పోసేది కాదు. నీకు ఉరవులో అరుణాచలం అరుణాచలం అది పేరు జలపగానే పట్టి లాగితిది నీ మహిమ కానుకలు ఎవరు అరుణాచల, నేను నీ మధురులో ఉండగా ఎవరో ఒక బంధువు ద్వారా అరుణాచలం అనే పేరు విన్నాను, నాది నా పనంతా పూర్తి అయిపోయింది. అజ్ఞానంలోంచి బయటికి రావటం, అవిద్యలోంచి బయటికి రావటం, బంధువులోంచి బయటకు రావటం ఇదంతా జరిగిపోయింది. ఆ మరణానుభవంలో బంధముకి మోక్షముకి అర్థము లేకుండా పోయింది. ఏం చేద్దంటే అసలు మరణానుభవం తరువాత నేను ఒకప్పుడు బంధువులో ఉన్నాను, ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నాను, అజ్ఞానంలోనూ కూడా నాకు తెలియకుండా బంధం తాడుకు స్థితి కూడా పోయింది. ఎప్పుడు మరణానుభవం కలిగిన వెంటది ఈ దేహం చనిపోతుంది, దీన్ని శ్మశానంలో తీసుకు తగలేస్తారు. ఈ తగలేసినప్పుడు నేను తగులవటం లేదు, శరీరం చనిపోయినా నేను ఉంటున్నాను ఏంటి, పైగా ఎలా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను, ఈ దేహంతో నాకు ఇసిమంత సంబంధము లేదు అని మరణానుభవంలో మృత్యువుని జయించి మరణాన్ని జయించి అమృతత్వాన్ని పొందాడు ఒక మరణానుభవం కారణంగా. అంతే దైవం అనొచ్చు, నేను అరుణాచలం అరుణాచలం ఎవరు సత్యంలోంచి సత్యంలోకి అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి అవిద్యలోంచి విద్యలోకి రావటం సైమల్టేనియస్గా నీ పేరు వినగానే జరిగిపోయింది. ఎవరు ఏ భక్తి మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ ఎవరు ఏ మార్గంలో సాధన చేసినప్పటికీ ఈ నేను నుంచి బయటికి రాకుండా వాళ్ళు తరించే ఉపాయం లేదు. ప్రాణాయామం వల్ల మనస్సు అణుగుచుంది, జపం వల్ల కూడా మనస్సు అణుగుచుంది. అది సూక్ష్మ రూపంలో ఉన్నా మళ్ళీ మిమ్మల్ని బంధించవచ్చును, అది సూక్ష్మ రూపంలో మిమ్మల్ని బంధించవచ్చును. అందుచేత నీకు చెట్టు ఎండిపోవచ్చు, ఆకులు లేకపోవచ్చు, ఎండిపోయినట్టుగా నీకు కనిపించవచ్చు, మళ్ళీ 2 వర్షాలు కురిసేటప్పటికీ అది చిగురించి మళ్ళీ వృక్షం అవుతుంది. అలాగే ఈ మా నేనేది ఏదైతే నీలో ఉన్నా నేను వ్యక్తం అవుతుందో ఈ నేనుగా వ్యక్తం అవుతుందో అది వేరుతో సహా నశించే వరకు, నేనే తలంపు నీకు వేరుతో సహా నశించే వరకు నువ్వు ఒడ్డుకొచ్చావని నేను నమ్ముకోవటానికి వీలు లేదు, నేను తరించాను అని చెప్పుకోవటానికి వీలు లేదు. ఎక్కడైతే నేను అనే తలంపు స్వల్పమాత్రంగా కూడా లేదు, అల్పమాత్రంగా కూడా లేదు, ఇసుమంతయ్య కూడా నేననే తలంపు నీకు లేదు, అక్కడ కానీ నీకు స్వరూపం వ్యక్తం కాదు, నీకు అక్కడ కానీ భగవంతుడు నీకు స్వరూపంగా వ్యక్తం కాదు, అప్పటి వరకు నీ సంసార చక్రంలో ఉండి తీరవలసినది. నువ్వు బ్రహ్మములో కూడా కర్మలో కూడా బ్రహ్మమును చూడకపోతే నిన్ను నీకు తెలియకుండా ఈ మాయ నేరుని దేహగతమే నేను ముస్తాబు చేసుకుంటూ ఉంటావు, అది నీకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ఆ నేరుని మనం ముఖానికి ఎలాగైతే పౌడర్ రాసుకుని సినిమాలు ఇవన్నీ ముఖం మన శరీరాన్ని ఎలాగైతే డ్రెస్అప్ చేసుకుంటాము మీకు అర్థమవుతుందా, అలాగే ప్రతి మనిషి చేసే పని ఏంటంటే ఆ దేహగతమైన నేనుని, ఆ దేహం అంటే మనసు కూడా వచ్చేస్తుంది అందులోకి, ప్రత్యేక మనసు అని చెప్పక్కర్లేదు, ఆ నేను నువ్వు డెకరేట్ చేసుకోవడంతో నీ జీవితం అంతా సరిపోతుంది. దాన్ని నువ్వు చేసే పని ఏంటంటే సాధన చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ సాధన పేరు మీద కూడా ఈ దేహగతమైన నేనుని దాన్ని నువ్వు డెకరేట్ చేసుకోవడం, దాన్ని ముస్టాప్ చేసుకోవడం నువ్వు సరిపెట్టుకుని ఈ లోపల శరీరానికి చావు వస్తుంది, వలకాట్లోకి పోతావు. ఈ శరీరము ఖాళీ బూడిదైపోయిన తర్వాత నువ్వు నన్ను వచ్చిన ప్రయోజనం ఉందయ్యా, శరీరం చనిపోయిన తర్వాత డాక్టర్ గారితో పనే ఉంది, ఇంకా శరీరం చనిపోయాక మన ఇంటికి డాక్టర్ గారు వస్తే ఆయన చేసి వైద్యం ఉంటుంది. అంటే ఈ శరీరం భౌతికమైన అగ్నికి కట్టెలకి పొల్లలకి పిలకలకి అంకితం, ఈ శవం అంకిత అవ్వకముందే, ఈ శవం కాలి బూడిది అవ్వకముందే అరుణాచలేశ్వరుడు ఈ శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే, ఈ శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే భూమి మీద తిరిగి నీ అనుగ్రహం అనే అగ్నిని నీ దయని అగ్నిని పంపించి నా దేహమన్నా దేహ అహంకారం అన్నా అభిమానం అన్నా జీవుడన్నా ఇవన్నీ పర్యాయ మనస్సు అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఎక్కడైతే అహంకారం ఉంటుంది అక్కడ అభిమానం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే అహంకారం ఉందో అక్కడ అభిమానం ఉంటుంది, అభిమానం అన్నా జీవుడన్నా మనస్సు అన్నా అహంకారం అన్నా, అహంకారం ఎక్కడుంటే అక్కడ మమకారం కూడా ఉంటుంది. అహంకారం ఉన్న చోట ప్రతి చోట నేను అనే తలంపు ఉన్న చోట నాది అనే తలంపు ఉంటుంది. ఈ నేను అనే తలంపు నాది అనే బాహ్య పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్న నేను అనే తలంపు, నాది అనే తలంపులోంచి, ఈ రెండు తలంపుల్లోంచి నీవు విడుదల పొందకపోతే నీకు శాంతి లేదు. నీకు శాంతి లేదు. నీకు అన్నీ ఉన్నాయనుకోండి, శాంతి లేదనుకోండి, బాగున్నావు బాగోరు మీరు. నీకు అన్నీ ఉన్నాయి, శాంతి లేకపోతే ఎందుకు వచ్చింది అన్నీ? మనకు శాంతి లేదు, సుఖం లేదు, ఇవన్నీ ఏం చేసుకుంటాం మనకు అనిపిస్తుంది. అయితే ఆ రెండు తలంపుల్లోంచి విడుదల పొందకుండా నీకు శాంతి అనేది లేదు, నిర్వాణ సుఖం లేదు, మోక్షం లేనే లేదు. ఆ జ్ఞానం ఎట్టిదంటే, ఆత్మజ్ఞానం ఎట్టిదంటే, అక్కడ బంధం తాలూకు స్మృతి ఉండదు, మోక్షం తాలూకు స్మృతి ఉండదు. ఆ రెండు స్మృతులు, బంధం మోక్షం అనే సమస్య లేకుండా నీవు నీవుగా ఉంటూ అది ఆత్మానందం, అదే మోక్షానందం, అదే స్వర్గరాజ్యం, అదే నిర్వాణ సుఖం, అదే అన్యమెరిగని ఆనందం. అన్యమెరిగని ఆనందమయ్య, ఇది దీనికి వేదాంత పరిభాషలో ఏం చెప్తారంటే, అన్యమెరుగని ఆనందమయ్య అంటే ద్వితీయం లేని ఆనందం. ఎవరైనా మిమ్మల్ని పొగుడతారనుకోండి, ఆనందం రావచ్చు. మీకు ఏదైనా భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఆనందం రావచ్చు. మీకు ఏదైనా పదవి వచ్చిందనుకోండి, ఆనందం రావచ్చు. అంటే ఒక నిమిత్తంగా వచ్చింది, అక్కడ అన్యం, అక్కడ అన్యము లేని ఆనందం అంటే. దీని వేదాంత పరిభాషలు ఏం చేస్తారంటే, ఒక నిమిత్తంగా వచ్చిన ఆనందం కానీ, ఒక నిమిత్తంగా వచ్చినటువంటి శాంతి కానీ నిలబడదు. అది ఎలా వచ్చింది, ఎలా పోతుంది, మరి ఏది నిలబడుతుంది? అన్యమేరు గని ఆనందమయ, అన్యమెరుగని శాంతి, అన్యమెరుగని సుఖము, అది నిలబడుతుంది, అది లాంక్షణ్యం. అందుకని నిమిత్త మాత్రంగా వచ్చింది. మీకు అర్థమవుతుంది, ఏదో నిమిత్త మాత్రంగా మీకు ఏదైనా కలిసి రావటం వల్ల, లేకపోతే ఎవరినైనా మిమ్మల్ని స్తోత్రం చేయటంలో మీకు ఏదైనా నిమిత్త మాత్రంగా వచ్చింది, నిలబడదు. ఏది నిలబడుతుంది? నిర్నిమిత్తంగా వచ్చింది నిలబడుతుంది. నిర్నిమిత్తం అంటే నిమిత్తంతో సంబంధం లేకుండా వచ్చింది, నిలబడుతుంది. అన్యమెరుగని శాంతి, అన్యమెరుగని సుఖం, అన్యమెరుగని ద్వితీయంతో సంబంధం ఉండకూడదు. అది ఒకటే నిలబడుతుంది. కానీ మీకు శరీరం మరణించేప్పుడు మీకు దుఃఖం వస్తుంది, ఏం చేత? ఆ దేహం ఈ ప్రపంచానికి దూరం అయిపోతున్నాం, వాడికి దూరం అయిపోతున్నాం, ఏళ్ళకి అంటే మీకు అంతకు ముందునటువంటి సుఖాలు ఆనందాలు నిజమే. అవి అన్ని ఇతరులతో సంబంధం ఉన్న ఆనందాలు, లేకపోతే మీకు ఆస్తులతో, ప్రాపర్టీతో, మీ అకౌంట్తోటి, మరొకటి ఆ ఇతర ద్వితీయంతో సంబంధం, ఇది అలా కాదు. అన్యమెరిగిన శాంతి అంటే నిమిత్తం, ఒక నిమిత్త కారణంగా వచ్చి శాంతి కాదు. ఇది స్వతంత్రమైన సుఖము, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందము. దేహం ఉంటే ఆనందం, దేహం పోచే ఆనందము, లోకం కనిపిస్తా అంటే ఆనందము, లోకం కనిపించకపోతే ఆనందము. తర్వాత ఇంకోటి నిందాస్థుతులు. నిందాస్థుతులు అంటే మిమ్మల్ని ఎవరైనా పొగిడినప్పుడు నీకు ఆనందం, ఏదైనా ఆనందం కలిగింది అనుకోండి, అది ఇతరులతోటి అన్యం ఇతరు నిమిత్త మాత్రంగా వచ్చే గౌరవాలు కానీ, నిమిత్త మాత్రంగా వచ్చే ఆనందాలు కానీ, ఇవన్నీ భవిష్యత్తులో నీకు దుఃఖం తీసుకొచ్చి తీరుతాయి. అది ఎలా అవుతుందంటే, అది మీకు ద్వితీయం వల్ల వచ్చేటువంటి ఆనందం అది ఒంటరిగా రాదు. దుఃఖం అనే కిరీటాన్ని పెట్టుకుని వస్తుంది, దుఃఖం అనే ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుని వస్తుంది, ఒంటరిగా అది రాదు. ఇది ఇతరులు ఎవరైనా స్తోత్రం చేయటం స్తోత్రం చేయనప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది అనుకోండి, ఆనందంగా వస్తుంది అనుకోండి, అది ఆనందం అంటే అది ఎలా వస్తుందంటే భవిష్యత్తులో మీకు దుఃఖం తీసుకొచ్చే కిరీటాన్ని పెట్టుకునే వస్తున్నది, కనపడదు మీకు. మీరు సబ్జెక్ట్ కనుక మీరు పూర్తిగా అర్థం చేసుకుంటుంటే, యాగిటీజ్గా కనుక అర్థం చేసుకుంటుంటే, మీ దుఃఖం ఇప్పుడే ఇక్కడే మీ దుఃఖమంతా మీ ఐశాంతంతా ఆనందముగా మారిపోవును, మీ ఐశాంతంతా ఆనందముగా మారిపోవును, మీ దుఃఖమంతా సుఖముగా మారిపోవును. ఈ ప్రారబ్ధ కర్మ, రాబోయే కర్మ, సంచిత కర్మ, ఎన్ని రకాల కర్మలు ఉన్నప్పటికీ దేహగతమైన నేనికి సత్యమైన నేనికి కర్మతోటి సంబంధం లేదు. ఇట్ ఇస్ బాడీ లెస్, ఇట్ ఇస్ మైండ్ లెస్, ఇట్ ఇస్ గాడ్ లెస్, ఇట్ ఇస్ వరల్డ్ లెస్. లేదా పుణ్యాలకి ద్వితీయం ద్వైతం, పుణ్యాలకి పుణ్యాలకి పాపాలకి, సుఖాలకి దుఃఖాలకి, లాభ నష్టాలకి అన్నింటికి అది అతీతం. అది మనం అనుకునే మాటలకి సంబంధం లేదు, అది ఎలా ఉండాలో అది అలా ఉంది, కానీ మనం అనుకున్నట్టుగా మళ్ళీగా అది లేదు. మా ఇంటి ఎక్కడ చెప్పమంటారు, ఉన్నది ఒకటంటే ఒకటి, ఒకడవవు నిన్ను మాయమనరించి, ఒకడవవు నిన్ను మాయమనరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. ఒకడవవు నిన్ను మాయమనరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. ఉన్నది అద్వైతం, మనకి ద్వైతంగా కనిపిస్తుంది. ఉన్నది ఒకటంటే ఒకటే, అదే రెండుగా మూడుగా నాలుగు కింద కనిపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇదే మాయ కారణం అని మనకు అర్థం కావటం లేదు. ఉన్నది ఒకటంటే ఒకటంటే అదే అనేకంగా, ఎందుకు మనకు అనేకంగానే కనిపిస్తుంది కదా, ఒకటి ఒకటిగా కనపడటం లేదు, అది అనేకంగా కనిపిస్తుంది. అనేకం భగవాన్ రహస్యం చెప్పారు, మీరు ఎక్కడితో చెప్పండి, మీరు ఎవరికి మోసుకెళ్ళకండి, మీరు ఎక్కడ మాటలు అక్కడ మర్చిపోతాను, ఇంకో చోటకి మోసుకెళ్ళకండి. మీరు ఎలాతో మనస్సుని ఇప్పుడు యోగాభ్యాసాలు, ఆ యోగం ఈ యోగం ప్రాణాయామాలు యోగాభ్యాసాలు, నాలుగు నెలల ట్రైనింగ్లు కోర్సులు, ఒక్క కూడా ఇది పెద్ద జీవి మూడేసి నెలలు భోజనాలు, చెప్పుడు భోజనాలు అవి పెట్టాం, ఆ భోజనం అంటే ఈ భోజనం పెట్టాం, అక్కడ అవి తినటం రావటం, మళ్ళీ ఇంటికి వచ్చి బూర్లు గారెలు తినేస్తే మళ్ళీ విరేచనాలు పట్టుకోవటం, ఇదంటే మనోనిగ్రహానికి ఎంత ట్రైనింగ్ పెట్టారు సార్. మనం చప్పిడి తినమన్నా మనస్సును నిగ్రహించుకోవడానికి, అది ఆహార నియమంతా మనసు ప్రాణాయామం మనస్సు నిగ్రహించుకోవడానికి, నీకు అర్థమవుతుందా? మరి లేకపోతే ఏది శిక్షణ పొందండి, అక్కడ ఏదో యోగాభ్యాసం నేర్పుతున్నారంటే అది మనస్సు పొందండి, మీరు ప్రార్థన చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, అని దేనికి? మనస్సు నిగ్రహించుకోవడానికి. అన్ని మనస్సు నిగ్రహించుకోవడానికి కదా భగవాన్ రహస్యం చెప్పారు. నువ్వు అలా లోకాన్ని చూస్తున్నావు, నువ్వు లోకాన్ని చూస్తున్నావు కదా, నీలో నువ్వు నానాత్వాన్ని చూడటం మానేసి, నీ బహు నానాత్వాన్ని చూడటం మానేసి, అనేకాన్ని చూడటం మానేసి, ఏదైతే ఉందో దాన్నే చూడటం. పరమేశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నాడని చెప్పాడు కదా, అంతటా ఉన్నాడని చెప్పాడు. అంతటా ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, ఈ లోకంలో ఒకడు ఇతర లోకంలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటే వ్యాపించి వస్తున్నావు. ఉన్న ఒక్కదాన్నే నువ్వు నారాత్వంగా చూస్తున్నావు, అనేకత్వంగా చూస్తున్నావు, బహుత్వంగా చూస్తున్నావు. అలా చూడకుండా ఉన్నదే ఉన్నదా ఒక్కదాన్నే నువ్వు అలా చూస్తూ ఉండి, నీ మనసుతో అలా చూడటం ట్రైనింగ్, ఈ మనసుకి ఏమి ట్రైనింగ్ లేకుండా పడిపోతుందని చెప్పారు. శరీరానికి దుమ్ము చేసేసుకుంటారంటే ఏంటి, ఈ దొమ్మర విద్యుల్లోకి వెళ్తావేంటి, ఎన్నాళ్ళు ఎలా దొమ్మర విద్యుత్ వేస్తే తిరుగుతూ ఉంటారు. పూర్వం మా మొత్తాతగారి టైంలో ఈ సిమెంట్ రోడ్లు లేవండి, ఇక్కడ కంకర రోడ్లు లేవు, తారు రోడ్లు లేవు, మట్టి రోడ్లు ఉండేయండి, ఆ మట్టి రోడ్ల మీద తిరిగి మాకు అదృష్టం పోయిందంటే ఆ మాట ఎవరు చెప్తాడు, నీకు ఎవరు చెప్తారు దానికి సమాధానం? ఆ మట్టి రోడ్లు ఉంటేనే బాగుండండి. మా మొత్తాతగారి టైంలో మట్టి రోడ్లు ఉన్నాయి, మేము మట్టి రోడ్లు పోయినందుకు బాధపడుతున్నామంటే అర్థమండి దానికి, మట్టి రోడ్లు తిరుగుతారు ఇప్పుడు. ఆ లేటెస్ట్ టెక్నిక్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మట్టిరెడ్డి లేని ఎవరైనా ఏడుస్తున్నారండి? మీరు ట్రైనింగ్ అక్కర్లేదు, మీరు గొడవ పెంచేసుకుంటారండి, అల్లరి అల్లరి ఇలా చూడమంటాం, అలా చూడమంటాం, ఎర్రైట్లకు చూడమంటాం, ఇది ఎలా అంటాం, ఆడంటాం, మీ చప్పిడి తినడం కూడా తిన్నాం కూడా తిన్నాం, మనో నిగ్రహం కోసం ఇవన్నీ పనులండి. ఏది వద్దు మీరు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆహారాన్ని బట్టి మన శరీరం తయారవుతుంది, మైండ్ తయారవుతుంది, అది సరే సరే. మైండ్ ఈజ్ మేడ్ బాడీ మైండ్ కూడా అది తయారవుతుంది. మైండ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫుడ్, అన్ని అలాగే. మైండ్ ఏంటి, శరీరం ఏంటి, లోపల నర్వస్ సిస్టమ్, ఇవన్నీ ఫుడ్లోంచే తయారవుతున్నాయి. మనం తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు జాండ్ జాండ్ ఉన్నాం, ఇప్పుడు ఇది బాగా పెద్దవాళ్ళు అయిపోయాం. ఇదంతా ఫుడ్ యొక్క వికారం. ఇదంతా మన శరీరం ఎంత అయిందంటే శరీరం, మన చిన్న అన్నం యొక్క వికారం శరీరం అంతే. లేకపోతే ఎంత అయిపోతుంది శరీరం, అలా ఎంత అయిపోతుంది. మన అన్నం తింటాడు, రోజు అన్నం తింటాడు, శరీరం ఇలా తయారైంది. అయితే మీరు భగవాన్ ఏం చెప్పి ఈ బాగా అర్థం చేసుకోండి. మీరు నానాత్వాన్ని చూడటం అందరం, ఈ మనిషి ఈ మనిషి లోపల అందరిలోనే అంతర్యామగా ఉన్నానని చెప్పాడు. మెయిన్ అడ్రస్ హెడ్ ఆఫీస్ అడ్రస్ చెప్పేశాడు. మీరు హెడ్ ఆఫీస్ అని చూడండి, మీకు మనస్సు అని దాని అంతరం కలిగిపోతుంది. మీరు ఏం చేస్తున్నారంటే దేహాన్ని చూస్తున్నారు, దేహం చూస్తే రంగు కనిపిస్తుంది, లేదా మనస్సు అని చూస్తున్నారు, అని మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ఈ గుణాలు కనిపిస్తున్నాయి. గుణాలు ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. రంగులు ఎక్కడ ఉంటాయి? దేహాన్ని. ఈ రెండు అబద్ధమే. మనస్సు నశిస్తే గుణం లేదు, దేహం నశిస్తే రంగు లేదు, రెండు అబద్ధమే. మరి ఏం చేయాలంటే లోపల ఈ దేహాలు, ఈ దేహాలే మాయ, ఈ మనస్సులే మాయ, అది జీవుడే మాయ, జీవుడే మాయ, ఏవకోటే మాయ. మీరు ఏమంటే చూసి లోపల ఉన్న వస్తువును అలా ఒకటే ఒక్కదాన్ని చూడటం మీరు నేర్చుకోండి. మీరు ఒక్కదాని కూడా మీకు వికారాలు రావు, మీకు వికారాలు రావు. ఒక్కదాన్ని కూడా చేస్తే మీరు అలా ఒక్కదాని మీ అంతా తెలియకుండా, ప్రాణాయామం లేకుండా, జపం లేకుండా, ధ్యానం లేకుండా, ఇల్లు ఇడిచిపెట్టి పారిపోయి ఎక్కడ హిమాలయ పర్వతాల్లో తపస్సుతోటి పని లేకుండా మనస్సు దానంతది నాశిస్తుంది. దానికి అంతరమొక్క దృష్టి కలిగిస్తుంది. మీరు చేసి రవ్వంతైనా చేసి చూడండి. నానాత్వాన్ని చూడటం వల్ల మీ మనసు గాబరా వచ్చేస్తుంది. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగోలేదు, వాళ్ళ గుణాలు మంచి కాదు, వీళ్ళు గుణాలు మంచి కాదు. అయ్యేందుకు రా, కానిదానం కూడా ఇంటికి ఏదో ఉందో దాన్ని చూడటం, దాన్ని చూడటం నేర్చుకొని మనసు పడిపోతుంది. కానిదానానికి చూసిన ఎన్ని ఎన్ని కోట్ల సంవత్సరాలు చూసినా ప్రయోజనం లేదు. నువ్వు కానిదాన్ని, నేను శరీరము నేను, మనస్సు నేను, ఇంద్రియాలు నేను, పుణ్యము నేను, పాపం నేను, ఇలా అనుకో. నువ్వు కానిది నువ్వు ఎలాగవుతావయ్యా, ఇది లాజిక్. నువ్వు కాని, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవచ్చు, ఎవడు నీ పీకి పట్టుకోడు అలా అనుకోవద్దు అని. నువ్వు కానిదాన్ని నువ్వు ఎలాగవుతావు? నీ రూపం గుణం లోపల చైతన్యంలో గుణాలు లేవు, రూపాలు లేవు, రంగులు లేవు, వాసనలు లేవు, ఏమి లేవు. అక్కడ నీకు అర్థమవుతుంది, అక్కడ ఏమి లేదు. అది బైబిల్ లేదు స్పష్టంగా చెప్పు, అయ్యాం దట అయ్యాం, నేను ఉన్నాను, నేను నేనై ఉన్నాను, నేను నేను నేనై ఉన్నాను. ఏనని దొంగ నేను కాదు, నీ హృదయంలో ఒక నిజమైన నేను ఉంది. నీ హృదయంలో ఆ నేను ఎవరో కాదు, అది ఒక నేను ఉంది. అది ఎవరో, అది ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారో నువ్వు అనుకో. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజం అది, అది నీకు నే ఆ హృదయంలో అది కూడా నీకు. ఈ నేను పోతే నువ్వు పోతావని నీకు తెలియదు, ఈ నేను పోతే నువ్వు పోతావని అనుకోకు. ఏదైతే ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తం వచ్చిందో ఆ నేను పోతే నువ్వు పోవు. నీ హృదయంలో ఉన్న నిజమైన నేను నీకు అనుభవంలోకి వస్తుంది. అయితే దానికి చావుతోటి, పుట్టుకతోటి, లోకంతోటి, పుణ్యవాళ్ళతోటి, దేవతలు దేవతలతో కూడా సంబంధం లేదు దానికి. అసలు దేవతలకు నువ్వే, అటువంటి మహాత్ముడి దగ్గరికి వచ్చి దేవతలు వచ్చి నమస్కరిస్తారు. దేవతల దగ్గరికి నువ్వు వెళ్తాం, దేవతల దగ్గరికి నువ్వు వెళ్తాం సార్. యథార్థం చెప్పాలంటే మన సత్యాలు ఇన్ని ఇంతమంది దేవతలను ఆరాధిస్తున్నామంటే భోగాల కోసం. మన సత్యాన్ని వేషకులను కాదు అసలు, బైబిల్లో మాట చెప్పాడు, యు మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ ద నోట్ అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. నీకు నీ హృదయంలో ఉన్న నిజం తెలియకుండా నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు, పునర్జన్మలోంచి విడుదల లేదు, మాయలోంచి విడుదల లేదు, అజ్ఞానంలోంచి నువ్వు బయటకు రాలేవు, నీ పాపపు బుద్ధిలోంచి, నీ పొరపాటి బుద్ధిలోంచి, నీ రాంగ్ థింకింగ్లోంచి కోటి జన్మలు విడుదల పొందలేదు. అంటే నువ్వు నీ హృదయంలో సత్యము తెలియకుండా అసత్యములోంచి నువ్వు బయటికి రాలేవు. అసత్యంతో తాదాత్మ్యం నీకు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడు వరకు నీ హృదయంలో నీ హృదయంలో నిజమును నీకు నేనుగానే ఉంది. నీకు అది ఎలా ఉంది? నేరుగా ఉంది. ఆ నేను ఎవరో ఎవరో అనుకోకు నువ్వు, ఆ నేను నేనై ఉన్నాను. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్! చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. ఆ నేను ఉండటమే కాదు, ఆ నేను నేనై ఉన్నాను. దానికి మనకు వేదంలో ఏం చెప్పాయంటే, అది నువ్వు ఏది, నువ్వు నీ హృదయంలో ఒక నేను ఉంది, అది తత్వ, అది పొమ్ నీవు, తత్వ అది పొమ్ నీవు, అది నువ్వు ఏదనుకున్నా, నువ్వు అది కాదు, ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది నువ్వు ఏదనుకున్నా, నువ్వు అది కాదనుకున్నా, ఏది నీ హృదయంలో నేను నువ్వు కాదు. నిజమైన ఒక నిజం ఉంది, ఆ నిజం నేను కాదు, నేను కాదు, నేను శరీరాన్ని నేను, మనసుని నేను, అది నువ్వు ఇలా ఏదనుకున్నా, నువ్వు 90 అనుకున్నా, ఆ హృదయంలో ఉన్న నిజం మటుకి, ఆ హృదయంలో ఉన్న మటుకు ఆ ట్రూ ఐ లై లై ఆ రియల్ లై ఆ ట్రూ ఐ ఇండిపెండెంట్ ఐ లై లై నీ హృదయంలో ఇండిపెండెంట్ డిపెండెంట్ కాదు ఇండిపెండెంట్ ఐ అది అది వంద ఉండటమే కాదు. తొమ్మ నీవు తత్వ అది నీవు, నువ్వేమనుకున్నా అనుకుని ఇష్టం వచ్చినట్టు అనుకో, కానీ నువ్వు ఏదనుకున్నా నువ్వు అదే అయ్యి నువ్వు ఉన్నావు. తమ్ము నీవు తత్వ అది అసి, అసి అంటే ఆగి ఉన్నావు అప్పుడు కానీ అది నువ్వు, అది నీవు, అది నీవు, అదే నువ్వు అన్న సంగతి నీకు తెలిసే వరకు జీవుడు బ్రహ్మములో ఐక్యం కాదు. జీవ బ్రహ్మ యొక్క స్థితి రానే రాదు. వండర్ఫుల్. నేను ఉన్నాను, నేను ఉండటమే కాదు, నేను ఉన్నాను, నేను ఉండటమే కాదు, ఆ నేను నేనై ఉన్నాను. ఎక్స్ప్రెషన్ చూడండి, మన క్లారిటీ మన బ్రెయిన్కి అందటానికి, అక్కడ నేను ఉండటమే కాదు, ఉండటం ఏమో ఉంది, అది దానికి మనకు సంబంధం లేదేమో. ఒక నేను ఉంది, ఒకవేళ ఉండొచ్చు, దానికి మనకి సంబంధం లేదేమో మనం అనుకుంటామేమని. నేను ఉన్నాను, ఆ నేను నేనై ఉన్నాను. ఎంత క్లారిటీ చూడండి, మనకు బుద్ధి లేకపోతే కాళ్ళు ఏం చెప్తారని ఘోరంగా చెప్తాంటది. ఇప్పుడు గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళాం కానీ తాగని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి తాగమంటాం, గుర్రం తాగకపోతే మనం ఏం చేయగలం? నువ్వు బాకి కొంతమందికి, కొంతమంది మనం సుఖపెట్టాలని చూస్తాం అనుకో, మనకి మనం కొంతమందిని సుఖపెట్టాం, మనం సుఖపెడదాం అనుకున్నా వాళ్ళకి బుద్ధి దెబ్బతాడు, సుఖపడ్డాం. ఈ భక్తి మాట వదిలేయండి. కొంతమంది వాళ్ళందరినీ, వాళ్ళకి అందరినీ సుఖంగా ఉండేటట్టు చూద్దాం అని మనం అనుకున్నా, వాళ్ళకి బుద్ధి లేకపోతే మనం సుఖపెట్టలేమని, వాళ్ళ బుద్ధి ఆయన సుఖపడవద్దు. అయితే నువ్వు రూపాన్ని ధ్యానించి మన లేకపోతే ఒక నామాన్ని జపించు, లేకపోతే నువ్వు ప్రాణాయామం చెయ్యి, ఏదైనా చేస్తే చెయ్యి, అప్పుడు నీ మనస్సు నిర్మలమవుతుంది, నీ మనస్సు నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది, అణుగుతుంది. కానీ నాశనమైందని చెప్పలేము, నాశనం అయ్యే వరకు దానిని మనం నమ్మలేము. అది మళ్ళీ ఎప్పుడో విజృంభిస్తుంది, కలిసేస్తుంది బాంధవుల పాములాగా. పాండవుల పాండు ఎలాగే చేసింది, దానికి జబ్బు చేసింది, ఒక దూడపాటలో చేరింది అది, దానికి జబ్బు చేసింది. ఏంటంటే మనసు చిక్కిపోయింది. ఓ రాజుగారి పాకలోకి ఇలా ఈ దూడపాక ముట్టుకున్నారు కదా, ఇలా బతికొని ముట్టుకున్నారు, ఈ పాలు దేవుడు అనుకున్నాడు. దానికి ఊపిక లేక అది కరవటలేదు, దానికి ఊపిక లేక అది కరవటలేదు. ఆ పావునేమో మెళ్ళ వేసుకున్నారు, మెళ్ళ వేసుకున్నది అది ఏం కరెక్ట్ జనాలందరిని చూడటం ఆనే శివుడు అంటాం. అక్కడ నుంచి మీద గుడి కట్టిందా అనుకుంటున్నారు, ఆ గుడి కట్టిందా అనుకుంటున్నారు. ఇంక ఈ నేర్చుకున్నాం మనం, ఇటుకలు జరుగుతున్నాయి, సిమెంట్ జరుగుతుంది, గుళ్ళు కట్టేందుకు. ఇంకేంటి ఇటుకలు జరుగుతున్నాయి, సిమెంట్ జరుగుతుంది, 4 బస్తాల సిమెంట్, 4 బళ్ళు ఇటుక, అక్కడ గుడి కట్టేంచటం. అదే విచారణ ఎలాగ చేయడం, ఇంకెలా దిగుతున్నాం, ఇదంత సొంత, ఈ సొంత గొడవ. ఆయనేమో ఈ నెల వేసుకోవటం, జనం అందరూ చూడటం రావటం, ఈ పాము గుడి కట్టించాలి చేయడం. ఈ లోపల నెమ్మదిగా ఎవడో ఈ భక్తులు తీసుకొచ్చి అవి ఏవి పెడుతున్నారో తింటారు. నెమ్మదిగా నెమ్మదిగా దానికి ఊపుకు వస్తుంది, జ్వరం తగ్గిపోయింది దానికి, నెమ్మదిగా ఊపుకు వస్తుంది. ఈ రాజుగారు ఏమో మెళ్ళ వేసుకుంటున్నారు, పాపం అది ఏం చేస్తా, ఫామ్ కూడా మంచిది, దానికి ఊపుకు వచ్చాక దాని దాని దారిని అది వెళ్ళిపోదామని చూస్తాను, అది ఏమో మెళ్ళ వేసుకుంటాను కింద దిగుతుంది, వెళ్ళిపోదామని ఈ మళ్ళీ మెళ్ళి అంటే అందరూ చూస్తున్నారు కదా, మీకు అర్థం అవుతుంది కదా, అందరూ చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. ఆయన ఆ పాము 2-3 సార్లు పాపం దిగిపోతాయండి అని అడ్డుకున్నాడు, దిగొద్దని దిగొద్దంటే ఒకసారి చూసి దానికి చిరకొచ్చి కలిసేసింది. అంటే గణపవరం హాస్పిటల్, పాండు నుంచి గణపవరం హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చచ్చిపోయాడు. అలాగే మనం మానేస్తున్న ఆడిగిలో మానేస్తాను, ఎప్పుడు నా అమ్మటానికి వినలేదు. చనిపోయిన మాము, చనిపోయిన పాము వల్ల మనకు ప్రమాదం లేదు, కానీ అణిగిన పాము వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. అలాగే నశించిపోయిన మనస్సు వల్ల మనకు ప్రమాదం లేదు, కానీ అడిగిన మనస్సు ఎప్పటికైనా ప్రమాదమే. అంటే మీరు జపాలు చేసినా ధ్యానాలు చేసినా మత రాణిగా ఉంటుంది, ఆ రాణిగా ఉన్నప్పుడు మేము మనస్సుని జయించేశామని అనుకుంటుంటారు. మేము మనస్సును జయించేశామని అనుకునేది కూడా దొంగలను చేర్చాలని మీకు చాలా విధంగా కాదు. అది పొర్ర మారుస్తూ ఉంటుంది, అదేంటి పొర్ర మారుస్తూ ఉంటుంది. మనం ఒక మైసూరు పాకం కొట్టాడు అన్నాడు, ఏమైనా పూర్వం మైసూరు పాకాలు బిడ్డలు ఎలా ఉంది ఈ రకంగా తయారు చేస్తారంట, ఆ రూపం మార్చేసామని రుచి అది అన్నాడు. ఆ కొట్టినోడు ఏమని అడగట్టండి, ఏమంటో బిల్లు నోట్లో ఇచ్చానండి, అంటే రుచి అదే, రూపం మార్చేసాం, మోడల్గా తీసుకొచ్చాం, లోపల పూర్వం వేసి ఇప్పుడు అది వేస్తున్నాం, రూపం మార్చేసాం, దానికి దాన్ని కొంచెం కొత్త రకంగా తీసుకొచ్చాం, రుచి ఒకటి ముక్క నోట్లో వేసి చూస్తే తెలుస్తుంది. పూర్వం మైసూరు పాకానికి ఇప్పుడు మైసూరు పాకానికి సంబంధం లేదు, కొత్త రకాల డిజైన్ మార్చేసారు, అయిపోయి తిని కూడా సారా పాత సారానండి, కొత్త సీసాలు వేసామంటున్నాడు. సీసాలు మార్చామండి, సారా పూర్వపు సారే, కానీ సీసాలు మార్చామని చెబుతున్నాడు. మైసూరు పాకం ముక్కల ముక్కల కింద ఏంటిదే పూర్వం ఇలా అని మైసూరు పాకం అంటున్నాడు. ఏంటంటే మైసూరు ఏంటి ఇలా కనిపిస్తాయంటే మార్చేసామంటే దాని మోడల్ మార్చేసాం. మాయ కూడా అలాగే వస్తుంది, మాయి కూడా రూపం మార్చేసి రూపం మార్చేసేది కొత్త రకాల కొత్త రకాల చొక్కాలు తొడుక్కుని వస్తూ ఉంటాం. మహాభారతం టైంలో కాలం మనిషి మనస్తత్వం అలా ఉంది, ఇప్పుడు అలాగా ఉంది. నాగరికత పెరిగింది, ఏ కార్లు వచ్చినాయి, ఏమన్నా వచ్చాయి, కానీ మానవ స్వభావం అలాగా ఉంది, మానవ స్వభావం అలాగా ఉంది. మాయ ఎలా ఉంటుందంటే దుర్యోధన చోట ఒక సందర్భంలో నీళ్లు లేని చోట వీడు బిల్డింగ్ కొత్తగా కట్టారు, అది దుర్యోధన పిలిచాడు. నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నానికి పంచా కట్టుకుని పైకి లాక్కుని నడుస్తున్నాడు ఎవడు, దుర్యోధనుడు. నడుస్తుంటే ద్రౌపది నోటంతో ఒక మాట వచ్చింది, గుడ్డివాడి కొడుకు గుడ్డివాడులాగే నడుస్తున్నాడు. ఎప్పుడు కూడా పరుషు వాక్యాలు మన నోటంతో ఏదైనా ఒక పరుషు వాక్యం వస్తుంది, గొప్ప యుద్ధాలకు దారి చేస్తుంది, అదే భారత యుద్ధానికి కారణం. అప్పటి నుంచి దుర్యోధనుడికి ఏదో ద్వేషం ప్రారంభం, గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే. అలాగే లక్ష్మణుడి లక్ష్మణు లాంటి పవిత్రుని సీతమ్మ అనగాని మాటలను ఆ అనగాని మాటలకి వాడు ఏం చేశారు చివరి రాణాసులు తీసుకోవాలి. నూటంట వచ్చే పరుషి వాక్యాలు ఎప్పుడు కూడా ఎవడైతే మాటలు అన్నవాళ్ళు పడరు, మాటలు అన్నవాళ్ళపై ఎవడైతే అన్నారో వాళ్ళని తీసి పట్టుకుంటారు. పరుషి వాక్యాలు అంటే పరుషి వాక్యాలు లేకుండా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు వాక్కు తపస్సు వాళ్ళకు ఉన్నట్టు. ఒక్క పరుషు అయిన వాక్యం కూడా కొంతమంది గంటల తరబడి మాట్లాడినా ఒక పరుషు వాక్యం రాదు, అలా రాదు పరుషు వాక్యం ఒక వాక్యం కూడా వ్యాకరణబద్ధంగా ఉంటుంది. అంటే అది వాక్కు తపస్సు అంటారు. ఏమి తపస్సు? వాక్కు తపస్సు. సర్వే జనాః సుఖినో భవంతు. అలా కాకుండా మా ఇతరుల పట్ల అందరికీ మంచి కలగాలి, అందరికీ సుఖం కలగాలి, అందరికీ శాంతిగానే ఉండాలి అని హృదయపూర్వకంగా మనం నిండి మనస్తుడు ప్రార్థిస్తానికి మానసిక తపస్సు. మన శరీరంతో చేయరాని భగవంతుడు ఏ పనులైతే చేయొద్దన్నాడో చేయరాని పనులు శరీరంతో చేయకుండా ఉండగలిగితే శారీరక తపస్సు. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్కు తపస్సు. ఈ తపస్సు లేకుండా వాడి లోపల ఉన్నటువంటి జీవుడు పవిత్రుడు కాడు. పవిత్రుడు కాని వాడికి, శ్రద్ధ లేని వాడికి, జిజ్ఞాస లేని వాడికి జ్ఞానం గురించి చెప్పినా బైబుల్ ఏమని ఉందంటే పందురు ముందు పట్టుకెళ్ళి రత్నాలు పోసినట్టు ఉంటుంది. పవిత్రత లేని వాళ్ళకి, యోగ్యత లేని వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి, జిజ్ఞాస లేని వాళ్ళకి, టు నో తెలుసుకోవాలనే కాంక్ష లేని వాళ్ళకి సబ్జెక్టు చెబుతంటే పాందురు ముందు పట్టుకెళ్ళి రత్నాలు పరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ పంది రత్నాలు ముట్టుకోకుండా ఆ రత్నాలు పక్క నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ రత్నాన్ని కాళ్ళతో భూమిలోకి తొక్కేసి పోతాడు. ముందు రత్నాలు పాయకండి. అంటే ఇతరు భగవాన్ ఏం చెప్తున్నారంటే మీరు జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, ఆ మనస్సు నశిస్తుందని చెప్పడం. మనస్సు అణుగుతుంది, మనస్సు కొంత ఆ మన స్ప్రింగ్ మంచం లాగా, మన స్ప్రింగ్ మంచం చూడండి ఇలా కూర్చున్నప్పుడు కిందకి వెళ్తున్నారు స్ప్రింగ్, మనం దగ్గర మామూలుగా వచ్చేస్తుంది. మనసు కూడా మీరు జపం చేసినప్పుడు బాగుంటుంది, ధ్యానం చేసినప్పుడు బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుందండి, మాకు జ్ఞానం వచ్చేసింది, ఇంకా 10 నిమిషాలు అనిపిస్తుంది కదా మామూలు. దాని ఆట అందాలి, దాని ఆట మళ్ళీ నానాత్మంలోకి వచ్చేస్తుంది. మళ్ళీ నానాత్మం భగవాన్ చెప్పింది ఇంకోసారి చెప్తున్నారు, మీరు చూడటం అనేది నానాత్వాన్ని చూడటం మానండి, అనేకత్వాన్ని చూడటం మానండి. జపంతో ధ్యానంతో ఏమీ సంబంధము లేకుండా మీ మనస్సు ఖాళీ బూడిదవుతుంది. మీరు డబ్బు ఖర్చు, ఒక పైసా ఖర్చు లేని పని. అంటే నువ్వు ఇలా చేస్తుంటే ఏది, నువ్వు అలా అనేకత్వాన్ని చూడటం మానేస్తే ఆత్మలో అనేకత్వం లేదు, ఆత్మలో నానాత్వం లేదు. నిజం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండు కానీ మూడుగా ఉండదు. మనం రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ అలా చేస్తున్నాం. ఎప్పుడైతే నీకు అనేకత్వాన్ని నానాత్మంతో అలా మనస్సుతో నువ్వు చూడటం మానేసావు, నీకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. అంటే ఆత్మానుభూతి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానానికి సత్య జ్ఞానానికి మరొక పేరు మోక్షము, మరొక దాన్ని బుద్ధుడు నిర్వాణం అన్నాడు, యేసుక్రీస్తు స్వర్గరాజ్యం అన్నారు, హిందువులు మోక్షం అన్నారు, పార్శీలు ఇంకోటి అన్నారు. ఎవరు ఇష్టమైన పేరుతోటి వాళ్ళు పిలుస్తున్నారు. నీకు ఆత్మజ్ఞానానికి అన్ని రకరకాల పేరు, అహంకారం అన్నా, మరి తర్వాత అభిమానం అన్నా, జీవుడన్నా, మనస్సు అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. భగవంతుడు ఎక్కడైతే ఉన్నానని తన అడ్రస్ చెప్తున్నాడు, కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్ళవేంటి? ఆయన రైట్ అడ్రస్ చెప్తే నువ్వు రాంగ్ అడ్రస్ వెళ్తానంటావేంటి? అది మెయిన్ అడ్రస్ చెప్పాడు కదా, చెప్పినప్పుడు నువ్వు రాంగ్ రాంగ్ పాత్రలు వెళ్తానంటావేంటి? ఇది మాయ కారణం. ఇదే బాగా అర్థం చేసుకోండి. ఇది మాయ. ఆయన అడ్రస్ ఆయన చెప్పినప్పుడు కూడా అడ్రస్కి వెళ్లకుండా నువ్వు రాంగ్ అడ్రస్కి వెళ్తా, ఇది ఇదే మాయం. ఏదో మాయ, ఎక్కడ ఉంది మాయ అనుకుంటే ఇదే మాయ. ఒకవేళ మీరు భాషంగా ఏదైనా మాటలు చెప్పినా మీ మనస్సు ఈశ్వరుడు సమర్పించడం అనుకోండి, కాదండి, ఈశ్వరుడు తన స్వరూపం నీకూడదు. మన మనస్సును ఈశ్వరుడికి సమర్పించు అనుకోండి, మాటలు చెప్తున్నాను. ఆయన మన మనసులో ఏముంది ఆయనకు తెలుసు, అంతర్యాముగా ఉన్నాడు కదా. అయితే మనం ఏదైనా మాటలు చెప్పిన మాటలతోటి మోసపోవడాలి. మాటలతోటి మోసపోవడం తన స్వరూపం మనకి ఇవ్వడం. నమ్మటం వేరు, నమ్మినట్టు కనిపించటం వేరు. నమ్మటం వేరు, నమ్మినట్టు కనిపించటం వేరు. మన విశ్వాసం ఉందని అనుకుంటాం కానీ మనం అందరం విశ్వాసకిందనే, వీరికి విశ్వాసం ఉందని అనుకుంటాం, పరీక్ష వస్తే ఫెయిల్ అవుతాం. అంటే నువ్వు నీ హృదయంలో ఒక వస్తువు నిజం ఉంది, దానికి ఆకారం లేదు, ఒక రేపు, ఒక రూపు లేదు, ఒక రంగు లేదు, ఒక వాసన లేదు, దానికి లోపల ఉంది లేదంటే ఉంది. నీకు అందటం లేదు కాబట్టి నువ్వు లేదనుకుంటున్నావు, కానీ అది ఉంది, అది ఉంది. అది నీకు, అది నీకు అర్థం కాకపోతే ఒక అవతార పురుషుడు అంటే ఆ హృదయంలో సత్యం ఏ ఉపాధి ద్వారా ఎవరు వ్యక్తమవుతుందో వాళ్ళని మనం అవతార పురుషులు, సద్గురువులు అంటున్నాం. అటువంటి అవతార పురుషుల్ని, అటువంటి గురువుల్ని నువ్వు ఆరాధించినా అదే ఫలితం వస్తుంది. అంటే డైరెక్ట్గా నువ్వు నిరాకారాన్ని ఆరాధన చేయలేకపోయినా ఒక సాకారాన్ని తీసుకుని, రాముడో కృష్ణుడో శివుడో గురువు ఎవరో ఒక సాకారాన్ని ఆరాధించినప్పటికీ అది కూడా నీకు ఫలితం వస్తుంది. డైరెక్ట్గా మనం రూపంతో నామంతో చాదాక్ష్యం పొందుతున్నాం, కానీ దేవుడికి రూపం లేదు, నామం లేదు. అన్ని రూపాలు ఆనియే, అన్ని నామాలు అని తెలియగలిగే నానాత్వంతో వస్తున్నాం. అన్ని రూపాలు ఆయనే, అన్ని నామాలు ఆయనే అని తెలియకపోవటం నానాత్వం. నానాత్వం చూసి కొద్ది మనసు పెరిగిపోతుంది. అన్నిట్లోని ఏకత్వాన్ని చూస్తే మనసు దానించడదే అణిగిపోతుంది. ఒకవేళ నీకు నిరాకారాన్ని కనుక ఆరాధించలేకపోతే సాకారాన్ని ఆరాధించవచ్చు, సాకారాన్ని ఆరాధించవచ్చు. అని చేత నువ్వు మానసిక అనుబంధం కూడా పెట్టుకోవచ్చు. నువ్వు పరమేశ్వరుడితోటి నోడుతోటే కాదు, ఒక మానం, ఒక మెంటల్ కాంటాక్ట్, మెంటల్ కాంటాక్ట్ అంటే మీరు మానసిక పరమేశ్వరుడితోటి గురువుతోటి మానసిక అనుబంధం పెట్టుకున్నా ఇంజిన్ తగిలించిన పెట్టి ఇంజిన్ కూడా ఎగిరిపోతుందో, అలాగే పరమేశ్వరుడితోటి గురువుతోటి మానసిక అనుబంధం పెట్టుకున్న గమ్యానికి వెళ్ళిపోతావు. మెంటల్ కాంటాక్ట్ విజన మానసిక అనుబంధం అయినా సరిపోతుంది. అది మనకి సామెతలు ఉన్నాయి కదా, కడుపులో లేనిది కావగలించుకుంటే వస్తుందని. ఈ సామెతలు ఏమిటిది? కడుపులో లేనిది కావగలించుకుంటే వస్తుందని. నీకు ప్రేమ అంటే ఎలా ఉంటుందో, భక్తి ఎలా ఉంటుందో తెలియదు, నీ మనసులో ఏం తెలియదు, ఆప్చయితే ఎలా ఉంటుందో తెలియదు. మీరు ఊరికి బయటకు ఇలా కావగలించుకుంటే మటుకు వస్తుంది. అది కడుపులో లేనిది కావగలించుకుంటే వస్తుంది. మనందరం యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డాం. ఏంటది? ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డామని అంతర్యామికి తెలుసు. ఒక అచ్చిపళ్ళు జల కొనుక్కున్నాడు ఒకడు, భగవాన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి తిరువణమల టైంలో అరటిపండు గెల కొనుక్కున్నాడు. ఆడికి దాడిలో వినాయకుని గుడి కనిపించింది. ఆడు దాడిలో వినాయకుని గుడి కనిపిస్తే ఆడికి ఏమనుకున్నాడంటే ఈ గెల అంతా రమణ మహర్షి గారికి ఇచ్చే బదులు ఆ రమణాశ్రమం జిల్లాకి అత్తం తీసేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు గణపతికి ఇచ్చేద్దాం, ఒక అత్తం గణపతికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. అలా అనుకోవటంలో పొరపాట్లేదు, అనుకున్నాడు ఇచ్చాడు. ఆడు గలి ఇచ్చేసాడు, ఎక్కడ ఆశ్రమంలో గలి ఇచ్చాడు. 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతాడు భగవాన్ వెనక్కి పెట్టేశాడు. వెనక్కి ఇచ్చి గణపతి వాట నాకు ఇచ్చాడుతున్నాను అంటారు అన్నాడు. గణపతి వాట గణపతికి ఇచ్చేది నువ్వు అనుకున్నావు కదా, గణపతి కూడా మరి ఆడి వాట కూడా నాకు ఇచ్చాను నువ్వు అనుకున్నావు కదా అత్తమిస్తానని, అంటే ఈ జల్లో అత్తం పట్టిపో ఆడి వాట వాడికి ఇచ్చాడు గణపతి వాట. ఆడు మనసులో అనుకున్నాడంటే గణపతి వాట నాకు ఇచ్చేడతానంటావు, గణపతి వాట గణపతికి ఇచ్చేయి. అంటే ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మన మనసుకి మానసుకు మన మనసు ఏమైనా చెడ్డ తలంపు వచ్చింది అనుకోండి అనుకోండి, లేదా మంచి తలంపు వచ్చింది అనుకో, ఎత్తుకి ఎత్తి మళ్ళీ మీరు దాన్ని కర్మ అనుభవించవలసింది. తలంపు కూడా మనం సమాధానం చెప్పాలి. మనకు వచ్చే తలంపులు కూడా మీరు ఆన్సరబుల్. మాటలు కాదు, తలంపులు కూడా ఎలా ఆన్సరబుల్. ఎందుకంటే వాడు సర్వసాక్షి, సర్వాంతర్యాన్ని, సర్వశక్తివంతుడు. నీకు వచ్చే ప్రతి తలంపు కూడా రికార్డ్ చేసి ఉంచుతాడు. అక్కడ మంచి తలంపులు వస్తే మంచి తలంపులు, చెడు తలంపులు వస్తే చెడు తలంపులు, నీకు ఏది వస్తే అక్కడ రికార్డ్ చేసి నేను చెప్పే ప్రతి మాట ఇక్కడ రికార్డ్ ఎలా అవుతుందో అలాగే మన మనసులో వచ్చే అన్ని తలంపులకి నీకు ఎవరిని చూసినా ద్వేషభావం కలిగింది అనుకోండి, అది కూడా రికార్డ్ అయిపోతుంది. ఏ చిన్న తలంపు వచ్చినా మీకు అలా రికార్డ్ అయిపోతాడు. వాడు జాతి పెట్టి ఉంచుతాడు. ఎవడు ఈశ్వరుడు లోపల ఉన్నాడు కదా, జాతి పెట్టి ఇది మీకు తెలుస్తాను కదా. మళ్ళీ మెరుకు వచ్చినప్పటికి మీ తెలివితేటలో తెలివి తక్కువ కానీ మీది మీకు ఇచ్చేస్తున్నాడు. నన్ను నిద్దట్లో ఎవడు జాగ్రత్త పెడుతున్నాడు, మీరు చచ్చిపోయిన తర్వాత వాడు జాగ్రత్త పెడతాడు. ఒక మంత్రం చెప్పారు భగవాన్, ఎవరి పిండి పాసరు. మీకు ఏదైనా సంతోషమైన సంఘటన జరిగిపోయినకండి, ఇది నిలబడదు, ఇది కొట్టి కాల ప్రవాహంలో కొట్టి. మీకు ఏదైనా చెడ్డ సంఘటన జరిగి ఏది నిలబడదు. మీకు ఏదైనా సంతోషం వచ్చి పొంగిపోకుండా అది నిలబడదు. మళ్ళీ ఈ ఏడు సంతోషం రేపు దుఃఖముగా మారిపోవచ్చు. మీకు ఏదైనా చెడ్డ సంఘటన జరిగిందనుకోండి అది నిలబడదు. ఏదొచ్చినా ఎవ్రీథింగ్ విల్ పాస్. కాలంలో వచ్చి అన్నీ కొట్టిపోతాయంట కదా, మీకు అర్థం. అక్కడ పువ్వులు వేసినా కొట్టిపోతాయి, మీరు పూలలు వేసినా కొట్టిపోతాయి, ప్రతిదీ ప్రవాహంలో కొట్టిపోతూ ఉంటాం. అది ప్రతి శరీరంలో కొట్టిపోతుంది కదా, చివరికి శరీరం ఎలా వచ్చిందో ఎలా కొట్టిపోతుంది, శరీరానికి వచ్చే గొడవలు ఎలా నిలబడతాయి. ఎవ్రీథింగ్ విల్ పాస్ అది మంత్రం. మీరు ఏదైనా మీకు అదృష్టం వచ్చి పడిపోయింది అనుకోండి, అదృష్టం కూడా కొట్టుకుపోతుంది. దురదృష్టం వచ్చి పడిపోయింది అనుకోండి, అది కూడా కొట్టుకుపోతుంది. కాల ప్రవాహంలో, కాల గర్భంలో ఎన్ని రాజ్యాలు కూడా కొట్టుకుపోతాయి. వచ్చేటప్పుడు ఎలా అది అదృష్టం అంటే కనపడరది అని, అదృష్టం అంటే కనపడదు, అది మీకు కనపడదు. ఏదో మీరు ఎప్పుడో చేసింది మీకు వచ్చేస్తుంది, దురదృష్టం అనేది అదృష్టం అనేది. అది చేసింది మీకు అనుభవం ఎక్కువ పోతూ ఉంటుంది, మీకు అనుభవ రూపంలోకి వస్తుంది పోతుంది. మంచి నిలబడదు, చెడ్డ నిలబడదు. ఏం చెడ్డ నిజం కాదు, నువ్వు ఏదో చేస్తే అది వచ్చింది, అనిపిస్తే పోతూ ఉంటుంది, అనిపిస్తే పోతూ ఉంటుంది. దీనికి ఆచార్య స్వామి వారు ఏమన్నారంటే, ఒకవేళ నిజంగా మీకు దురదృష్టం వచ్చింది అనుకోండి, పాయసం పొంగలి నీ నోట్లో వేసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా మా తీపి పదార్థం నువ్వు నోట్లో వేసుకున్నప్పుడు, గులాబ్జామ్ నువ్వు అంచేతో తీసుకుని నేమ్మది మింగేయ్, గులాబ్జామ్ మింగే ఎవడని ఆమ్లం మింగేస్తాడు కానీ గులాబ్జామ్ ఎవడ మింగడు. ఆ చేతితో తీసుకుని చాపడిచ్చు, అప్పుడే అయిపోతున్నామో అప్పుడే అయిపోతామని చాపడిచ్చు తింటామంటాడు. అలాగే నీకు ఏదైనా చెడ్డ ప్రారంభం వచ్చినా నువ్వు గులాబ్జామ్ తినేటప్పుడు ఎలా ఎంజాయ్ చేసావో, అలా చెడ్డ ప్రారంభం వచ్చినా అలా ఎంజాయ్ చెయ్యి, మళ్ళీ భవిష్యత్ జన్మల ప్రారంభం నిన్ను ముట్టుకోదని చెప్పాడు. ఈ మనిషి ఎంజాయ్ మనం ఆహ్వానం పోసుకుంటాం అనుకున్న తొందరగా మింగేస్తాం. గులాబ్ జామ్ తిన్నప్పుడు మింగం, మింగేస్తే దాన్ని రుచిపోతున్నాం. రాళ్ళు ఇలా మింగుతూ ఉంటాం, మింగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మన ఏమో మనం చూసి రాళ్ళు గుటకలేస్తూ ఉంటారు, యూ మస్ట్ ఈ చెడ్డ ప్రార్థన కూడా యూ మస్ట్ ఎంజాయ్ ఇట్. అందులో కూడా బ్రహ్మమునే చూడు, అక్కడ కూడా నానాత్వాన్ని చూడద్దు. నువ్వు ఆ బ్రహ్మమును చూస్తుంటే నీకు అసలు మనసుకి వికారాలు రావు, నీకు మనసుకి వికారాలు రావు. ఏ సంఘటన జరిగినా గుర్తుపెట్టి బ్రహ్మము తెలియకుండా రాదు. ఏ సంఘటన జరిగినది బ్రహ్మముకి సృష్టిలో, ఏ సంఘటన జరిగినా ఏది జరిగినా పరమేశ్వరుడికి తెలియకుండా జరగటానికి వీలు లేదు. ఈ ప్రాక్టీస్ చేసి చూడండి కూడా, అది మీకు ట్రైనింగ్లు అక్కర్లేదు, జపాలు అక్కర్లేకుండా, ధ్యానాలు అక్కర్లేకుండా, యాత్రలకు తిరగ అక్కర్లేకుండా పడిపోతుంది మనసు. ఇప్పుడు శరీరంతో ఆసనాలు వేస్తాం అనుకోండి, ఆసనాలు వేస్తే శరీరానికి ఆరోగ్యం వస్తుంది కానీ నీకు జ్ఞానం వచ్చేయదు. మీరు ట్రైనింగ్ అయ్యి ఆసనాలు నేర్చుకుంటారనుకోండి, మంచిదే నేర్చుకోండి. ఆసనాలు నేర్చుకుంటే దానివల్ల దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్యం వస్తుంది కానీ మీకు జ్ఞానం వచ్చి మీద పడిపోదు. జ్ఞానం అనేది అసలు బయట నుంచి వచ్చేది కాదు. అయితే నీవు స్వస్వరూప భక్తి అంటే ఆచార్యులు వారు ఏమన్నారంటే స్వస్వరూప అనుసంధానమే భక్తి. భక్తి గురించి ఏం చెప్పారు? స్వస్వరూపు నీ స్వరూపాన్ని ధ్యానం చేయటమే, నీ స్వరూపంతో అనుసంధానం చేయటమే, నీ స్వరూపాన్ని స్మరించడమే భక్తి. నీ స్వరూపాన్ని అనుసంధానమే, నీ స్వస్వరూప అనుసంధానమే భక్తి. భక్తి అనేది కూడా కష్టపడితేనే కదా రాదు. స్మరణ వల్ల ఏమొస్తుంది అనుకుంటాం, రెండు ఆలస్యంగా కూర్చోండి. స్మరణ వల్ల ఏమొస్తుంది అనుకుంటాం, మన స్మరణ వల్ల భగవంతుడి రూపాన్ని ధ్యానం చేస్తూ నామాన్ని స్మరిస్తూ ఉంటాం అనుకోండి. భగవంతుడి రూపాన్ని ధ్యానం చేస్తూ నామాన్ని స్మరించుకుంటా అంటే దీనివల్ల ఏమొస్తుంది అనుకోకూడదు, పవిత్రుడు అవుతాం. భగవంతుడి రూపాన్ని ధ్యానం చేస్తున్నాం అనుకోండి, నామాన్ని స్మరించుకుంటున్నాం అనుకోండి, అలా చేయగా చేయగా మనకి దీనివల్ల ఏమొస్తుంది ఏమొస్తున్నాడు అంటే దానివల్ల విషయ చింతన ఆగిపోతుంది. దానివల్ల విషయ చింతన ఆగిపోతుంది. నామాన్ని ధ్యానించి రూపాన్ని ధ్యానం చేస్తూ నామాన్ని స్మరిస్తుంటే మనం పవిత్రులు అవుతాం. పరమ పవిత్రుడు కాని వాడికి, పరమ పవిత్రుడు కాని వాడికి ఆ లోపల ఉన్న ఒక నిలబడిన నీరు ఉంది, ఆ నీరు దాని స్వరూపం మీకు ఇవ్వదు. ఆ లోపల బ్రహ్మము ఎంత పవిత్రంగా ఉన్నదో, అది ఎంత పవిత్రంగా ఉన్నదో, నువ్వు కూడా అంత పవిత్రుడు కాకపోతే, నువ్వు కూడా అంత పవిత్రుడు అయితేనే నదుల్ని సముద్రంలో కలిసినట్టు లోపల బ్రహ్మము ఎంత పవిత్రంగా ఉందో, ఎంత ఏకముగా ఉందో. ఎలా ఉంది అది? పవిత్రంగా ఉంది, ఏకముగా ఉంది. ఆ లోపల ఉన్న మనస్సు నీ ఎంత ఏకముగా ఉంది అంటే, నువ్వంత ఏక మనస్సు కలిగి ఉంటే, నువ్వంత పవిత్రంగా ఉంటేనే నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు ఈ జీవుడు వెళ్ళి బ్రాహ్మములో ఐక్యం అవుతాడు. అప్పుడు వరకు మనకి గతి లేదు. గతి లేదంటే గతి అంటే ముక్తి అనమాట. అప్పుడు వరకు మనకి గతి లేదంటే ముక్తి లేదని అర్థం. అయితే నారాయణ స్వామి గారు సరిగ్గా టైంకి వచ్చారు. ఇవాళ నారాయణస్వామి గారికి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, సరిగ్గా 4 గంటలకు వస్తున్నారు. వారు రాక మన ప్రవచనం పూర్తి సరిగ్గా అన్నీ సరిపోయి సకాలంలో అన్నీ జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం అని సరిగ్గా సరిగ్గా టైంలో అన్ని సక్రమంగా దానికి జరిగిపోయినాయి. నాన్సర్ గారు ఇక్కడ చేకూరి మేస్టార్ రమ్మను ఈ రైటర్ గారు 38 సంవత్సరాలు సర్వీస్ చేశారు. చేకూరి ఆయన పేరు లక్ష్మీపతిరాజు గారు. మీ గ్రామంలో రిటైర్ అయ్యారు. ఉప్పూరు గ్రామంలో 38 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యారండి. అసలు ఇవన్నీ కూడా ఉప్పూరులోనే ముందు ఉప్పూరు హై స్కూల్ ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు. ఆయన రిటైర్ అయిన టైంలో తర్వాత ఇంచేది భీమవరంలోకి మార్చారు. ఇవాళ మీరు ఇక్కడ రావటం కూడా ఈ సభకు ఒక అందం అండి. ఈ సభకి నారాయణ స్వామి గారు ఇక్కడికి రావటం కూడా ఆయన ఆయనకి చాలా పేర్లు ఉన్నారు. నారాయణ స్వామి గారు, ఉప్పునూరి బెనర్జీ గారు, భగవంతుడికి చాలా పేర్లు ఉంటుంది. నారాయణ స్వామి గారు కూడా చాలా పేర్లు ఉన్నాయి. నారాయణ స్వామి గారు అంటారు, కొంతమంది ఉప్పునూరి బెనర్జీ గారు అంటారు. ఇందుకు ఈ సందర్భం ఏంటి, మీరు ఉప్పునూరులోని కొమ్మరులో జాయిన్ అయ్యారు. కొమ్మరులో నేను సర్వీసులో కొమ్మరులో జాయిన్ అయ్యారు, ఉప్పునూరులో రిటైర్ అయిపోయారు. అంటే ఈ సందర్భంలో ఉప్పునూరు నారాయణ స్వామి గారు వారు స్వగ్రామం ఉప్పునూరు, నారాయణ స్వామి గారు స్వగ్రామం ఉప్పునూరు అని చెప్పారు. ఆయన కూడా చాలా కాలం ప్రజాజీవి మంత్రి చేశారు, శాసనసభ్యులు చేశారు, తాడేపల్లి మంత్రి పదవి చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, రకరకాల అధికారాలు అన్నీ కూడా ఆయన చేసిన పద్ధతి ప్రకారం ఆయన డ్యూటీ ఏదో ఆయన చేసేసారు. ఇప్పుడు ఇంచుమించుగా ఆల్మోస్ట్ రిటైర్డ్ లైఫ్లో ఉన్నారు ఆయన. అంచేత వారు ఈ సందర్భాన్ని పురస్కరించి ఇక్కడ రావటం కూడా నాకు ఇక్కడ రాగానే చెప్పారు. నారాయణ స్వామి గారు కూడా ఇలా వస్తున్నారని చెప్పారు నాకు. నేను కూడా చాలా సంతోషించాను. నారాయణ స్వామి గారు ఇక్కడ కూర్చుంటే నారాయణ స్వామి గారు కూడా చిన్న శాలువా కప్పుతాను, చిరు సన్మానం. నారాయణ స్వామి గారు కూడా శాలువా ఒకటి కప్పుతారండి, బోకు ఒకటి ఇస్తానన్నారు, అలా చేయండి అని చెప్పాం. తర్వాత నారాయణ స్వామి గారు కూడా ఇక్కడ కూర్చుంటారు. మీ అందరి సమక్షంలో వారు ఉప్పునూరి జ్ఞాపకాలతో నారాయణ స్వామి గారు, నారాయణ స్వామి గారి యొక్క వారు ఆశీస్సులు కూడా మన ఎవరు మన నారాయణ స్వామి గారు దేవుడు భగవంతుడు ఆశీస్సులతో పాటు నారాయణ స్వామి గారు ఆశీస్సులు కూడా లక్ష్మీపతిరావు గారు ఉండటానికి ఆయన చిన్న సన్మానం తలపెట్టారు. బెనర్జీ గారు కూడా ఇక్కడ కూర్చుంటారు. మీ అందరి సమక్షంలో సన్మానం, చిరు సన్మానం జరుగుతుంది.